ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీ సాయిరాం, 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 ఓం నమో వెంకటేశాయ. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మలికిపురం గ్రామం సాయిబాబా గారి షిర్డీ సాయిబాబా గారి ఉత్సవాలను పురస్కరించుకుని ఇక్కడికి వస్తున్నాం. మన భారతదేశంలో జన్మించినటువంటి ఆచార పురుషుల్లో ముఖ్యమైన సిద్ధ పురుషుల్లో షిర్డీ సాయిబాబా గారు ఒకరు. ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. షిర్డీ సాయిబాబా గారి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఆయన ఎక్కడ జన్మించారో తెలియదు. ఆయన హిందూ మతస్థులు తెలియదు, మహమ్మదీ మతస్థులు తెలియదు. ఆయన ఎవరికీ తెలియనివ్వలేదు. మామయ్యులందరూ మా మతస్థులు అనుకునేవారు, హిందువులందరూ మా మతస్థులు అనుకునేవారు. ఆయనకి మత భేదం లేదు, కుల భేదం లేదు, ప్రాంతీయ భేదం కానీ కుల భేదం కానీ మతభేదం కానీ మూడు భేదాలు లేదు. బ్రాహ్మిన్స్ అని నాన్ బ్రాహ్మిన్స్ అని భేదం అవసరం లేదు. కులభేదం లేదు, మతభేదం లేదు, ప్రాంతీయ భేదాలు లేదు. పూర్వం ఇదే విషయం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. కులభేదాలు ఉన్న వాళ్ళకి, మతభేదాలు ఉన్న వాళ్ళకి, ప్రాంతీయ భేదాలు ఉన్న వాళ్ళకి, ఏ ఊరిలో పుట్టిన వాళ్ళకి ఆ ఊరే దేశం అనుకున్న వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే దొంగలందరినీ తీసుకొచ్చి పోలీసు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుందన్నాడు. దొంగలందరినీ పోలీ చేసుకొచ్చి వాళ్ళకి పోలీసు ఉద్యోగాలు ఇస్తే ఎలా ఉంటుందో. ఈ ప్రాంతీయ భేదం ఉన్న వాళ్ళకి, కుల భేదం ఉన్న వాళ్ళకి, మత భేదం ఉన్న వాళ్ళకి, ఏ గ్రామం ఉన్న వాళ్ళకి జన్మిస్తే ఏ ప్రాంతం ఇదే భారతదేశం అనుకున్న వాళ్ళకి, ఈ నూతిలో నూతిలో కప్పల్లాగా ఉండే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దొంగలందరినీ తీసుకొచ్చి వాళ్ళకి పోలీసు ఉద్యోగాలు ఇస్తే ఎలా ఉంటుంది, ఇది అంతే అని చెప్పాడు. ఈ మాట రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. అంటే మన మనస్సు ఇప్పుడు తెలంగాణ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, మన మన భారతీయులు మానసికంగా వికాసం లేదు. మనకి ఏదో అక్కడ గొయ్యి తవ్వించాం, ఇక్కడ రోడ్డు తవ్వాం, రోడ్డు వేయించాం, ఇటువంటి గొడవలు కానీ అక్కడ మానసిక వికాసం లేదు భారతీయులకి. ఇది భారతదేశం మనది, ఈ దేశాన్ని మనం బాగు చేసుకోవాలి. ఎక్కడ అవసరమైతే అక్కడ పనులు చేయించాలి. గంగా నది పక్కన నీళ్ళు తవ్వకూడదు, నీళ్ళు ఎక్కడ అవసరమైతే అక్కడ నీళ్ళు తవ్వాలి అనే బుద్ధి ఏ పార్టీకి లేదు. ఇది దేశం బాగుపడే అవకాశాలు లేదు. అంటే మానసికంగా కూడా మనం దేశం ఎంత విశాలంగా ఉందో అంత విశాలంగా మన మనస్సు తయారైతే ఈ దేశానికి బాగుపడతాం. ముందు దేశం, తర్వాత ఈ పార్టీలు కూడా. జనగణమన అభినాయక జయ హే భారత భాగ్య విధాత. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. తర్వాత రాష్ట్రాల పేరు చెప్పాడు. పంజాబ్, సింధు, మరాఠా, రాష్ట్రాలన్నీ పేరు చెప్పుకొచ్చాడు. కొంతమంది మన ఆంధ్ర పేరు పెట్టలేదండి. ఆంధ్ర అక్కడ ద్రావిడ. ద్రావిడ అంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, నాలుగు రాష్ట్రాలు వచ్చేస్తాయి. పంజాబ్, సింధు, మరాఠా, ఇలా అంగ వంగ ఇలా దేశాలు. అంగదేశం అంటే ఒరిస్సా, వంగదేశం అంటే బెంగాల్. మొత్తం రాష్ట్రాల పేర్లు చెప్పాడు, ఆ తర్వాత నదులు పేర్లు చెప్పాడు, పర్వతాల పేర్లు చెప్పాడు. ఇటువంటి ఇన్ని రాష్ట్రాలు కలిగినటువంటి, ఇన్ని పర్వతాలు కలిగినటువంటి, నదులు కలిగినటువంటి, ఇన్ని సముద్రాలు కలిగినటువంటి భారతదేశమా, నీకు జయమవుగాక. ఇది జనగణమణ అర్థం. జనగణమణ అధినాయక జయ హే జయ హే జయ హే భారత భాగ్య విధాత. తర్వాత రాష్ట్రాల పేర్లు అంటే ఇప్పుడు మళ్ళీ గీతం పాడితే ఇది గంట అయిపోతుంది, మీరు వచ్చింది ఇంటికి కాదు. అంటే జాతీయ మనకు ముఖ్యమైన గీతాల్లో రెండు ఉన్నాయి, వందే మాతరం, వందే మాతరం, తర్వాత జనగణ మణ. ఇది ఈ రెండు బెంగాలీ వాళ్ళే రాశారు. వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ రాశాడు, జనగణ మన రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు. ఈ రెండు బెంగాలీ వాళ్ళు రాశారే. మనకు ముఖ్యమైన గీతాలలో వందే మాత్రం వచ్చి జనగణ మన. పూర్వం జైలు చెంది వాళ్ళందరూ కూడా పోలీసులు పట్టుకుని దెబ్బలు కొడతాంటే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని జైలుకి వెళ్ళేవారు. అంటే ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని నదులు, ఇన్ని కొండలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు ఉన్న కలిగి ఉన్న భారతదేశమా, నీకు జయమగాక, నీకు మంగళప్రదమగాక. ఇది జాతీయ గీతం. ఆ దేశభక్తి పోయింది వాడికి. ఈ జాతీయ గీతం రాసిన వాడే దొంగల గురించి కూడా చెప్పాడు, ఎప్పుడు 1938లో చెప్పాడు. అంతకంటే మన మనస్సు ఇరికైపోతాం. భారతదేశం చాలా విశాలమైన భారతదేశం, మన ఉదయం అంత విశాలంగా ఉంటాం కానీ దేశాన్ని ప్రేమించాలి. దేశభక్తి దైవభక్తి, ముందు దైవభక్తి తర్వాత దేశభక్తి, ఈ రెండు మనం మర్చిపోతాం. తర్వాత ఇక్కడ బాబా ప్రాంగణంలో ఈ చిట్టి సమావేశం దాన్ని బట్టి ఒక పని మనకు కేటాయిస్తాడు. మన పని ఏదో మనం ఈశ్వరార్పితంగా చేసుకుంటూ ఇతరుల గొడవలోకి వెళ్లకుండా ఇతర మనకు భగవంతుడు ఏ పని అయితే కేటాయించాడో అది ఈశ్వరార్పణ బుద్ధితోటి పనిచేస్తూ, ఓ ప్రభువా, ఓ యజమాని, ఈ పంచభూతాలు ఉన్నాయి, విశాలమైన ప్రపంచం ఉంది, గాలి ఉంది, నీక్కొండ నీరుంది, ఈ ప్రపంచాన్ని అంతా నువ్వే కదా కల్పిస్తా, నువ్వు లేకపోతే ఇంత ప్రపంచం ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత విశాలమైన ప్రపంచంలో ఇన్ని విశాలంగా ఉన్న దేశాలు ఇన్ని దేశాల్లో నాకు ఈ పుణ్య పని కేటాయించాలి. ఈ ప్రపంచం అంతా నీది, ఈ ప్రపంచం అంతా నీది, ఇందులో నన్ను తీసుకొచ్చాను, తీసుకొచ్చి రాబోయే చిన్న పని కేటాయించా, పెద్ద ఇంజిన్లో వచ్చారని నడితే ఎలా ఉంటుందో అలా చిన్న పని కేటాయించాడు. అలా భగవంతుడు మన పని మనకు కేటాయించిన పనిని మనం ఏదో శ్రద్ధగా చేసుకుంటూ మిగతా టైం అని ఈశ్వరార్పితంగా ఎవరికైనా మన మనస్సుని, మన దేహాన్ని, ఇంద్రియాలని సర్వేశ్వరుడికి అర్పించి మనం అలా జీవించగలిగితే మనకు మోక్షం అంటే ఈశ్వరుడు స్వరూపాలు. మనం అన్నిటికంటే మన పురుషార్థాలు అన్నిటికంటే గొప్ప ఏంటంటే మోక్షం అని చెప్తారు. మోక్షం పొందాలి, మోక్షం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం సంపాదించిన వాడికి మోక్షం వస్తుంది, ఆత్మజ్ఞానం లేని వాడికి మోక్షం కాదు. కొంతమంది అంటారు అంటే మాకు ఆత్మజ్ఞానం ఎటువంటి సుఖం పొందుతాడో, మేము అటువంటి సుఖంలో ఉన్నాం, ఎంత సుఖంలో ఉన్నా భగవంతుని నామం మీద ప్రీతిపోవటం. నాకు హరినామం, ఆ భగవంతుడు రామ కృష్ణ శివ, హరినామం మీద మాకు ఎంత జ్ఞానం ఉన్నా మాకు బాహ్యంగా మేము కోరుకోదగినటువంటి వస్తువు లేవు, మేము పొందదగిన వస్తువు లేదు, అయినప్పటికీ భగవంతుడి నామం మీద ఇష్టం పోవటం. అంటే ఏదో కోరికలు ఉంది కాదు, మాకు నెరవేరవలసిన కోరికలు అంటే లేవు. కానీ మరి ఏమి కోరికలు ఆగిపోయినా అహేతుక భక్తి, కారణం లేని భక్తి ఉన్నా, కారణం లేని భక్తి ఉందమ్మా, కారణంతో కూడిన భక్తి లేదు. ఎంత భక్తి ఉన్నా ఆ భగవంతుడు పేరు మీద ప్రీతి కొంతమంది భక్తులు అంటారు. అంటే నామంలో అంత పిలుచుందో కొంతమందికి తెలుసున్నవాడు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఈ శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, ముందు భక్తి వచ్చాక తర్వాత జ్ఞానం వస్తుందంట, ముందు భక్తి వచ్చాక తర్వాత జ్ఞానం వస్తుందంట. శ్రీకృష్ణ చైతన్యుడు ఏమన్నాడంటే, ముందు భక్తి వచ్చిన తర్వాత జ్ఞానం కాదు, ముందు జ్ఞానం వచ్చాక తర్వాత భక్తి వస్తుందని. జ్ఞానం అంటే ఈశ్వరుడు ఎత్తివాడు ఎంతటి వాడు, ఈ సృష్టి అంతా ఆయనలోంచి వచ్చింది, ఆయన కూడా పని చేస్తున్నాడు. ఈ సృష్టిని పడి నిత్యకర్మయోగి భగవంతుడు, భగవంతుడు మన అజాగ్రత్తగా ఉన్నా భగవంతుడు జాగ్రత్తగా ఉంటాడు, మన అశ్రద్ధగా ఉన్నా భగవంతుడు శ్రద్ధగా ఉంటాడు, మన నిద్రపోతున్నా మన నిద్రను కూడా చూస్తూ ఉంటాడు. నిత్యకర్మయోగి భగవంతుడు ఎవడు? నిత్యకర్మయోగి వాడు ఇచ్చివాడు. భగవంతుడి యొక్క సర్వజ్ఞత్వం, భగవంతుడి యొక్క వైద్యం ఇచ్చి, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి పేరు లేదు, కానీ భగవంతుడు ఒక రూపం ధరించి వస్తాడు, భగవంతుడు పేరు పెట్టుకుని వస్తాడు. ఎందుకు దానికి రూపం చోటి పని లేదు, పేరు చోటి పని లేదు, ఏమీ పని లేకపోయినా ఎందుకు అలా వస్తాడంటే, మన రూపంలోంచి మన పేరులోంచి మన విడిదయట మన విడదీయటానికి, మన ఇందులోంచి దేహాభిమానంలోంచి బయటపడేయటానికి ఏదో రూపం ధరించి ఏదో ఒక పేరు పెట్టుకుని మన కోసం వస్తాడు. ఆ భగవంతుడి వైభవం తెలిస్తేనే అది జ్ఞానం. భగవంతుడి వైభవం తెలిస్తే జ్ఞానం. వైభవం భగవంతుడి ఇట్టివాడు ఎంతటి వాడు అని భగవంతుడి గుణాలు ఇటువంటివి, భగవంతుడు ఎంతటి వాడు మీకు తెలిస్తేనే కానీ మీరు ప్రయత్నం చేసినా భక్తి కలగదు అన్నాడు ఎవరు? కృష్ణ చైతన్యం. వీళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళు అలా చెప్పారు. ఎవరు? శంకరుడు రమణ మహర్షి అని ముందు భక్తి కలిగాక జ్ఞానం కలిగితే, చైతన్యుడు రామానుజుడు మధ్వాచార్యులు వాళ్ళు ఏమన్నారంటే, ముందు జ్ఞానం కలిగాక భక్తి కలగదు. జ్ఞానం అంటే భగవంతుడి గురించి ఇట్టివాడని భగవంతుడి వైభవం తెలుసుకోవటం జ్ఞానం. తర్వాత ఆ భగవంతుడు ఇట్టివాడని మీకు తెలియకపోతే, నీలాంటి వాడు కాదు భగవంతుడు అంటే, భగవంతుడు ఇట్టివాడని మీకు తెలిస్తే కానీ మీరు ప్రయత్నం చేసిన భక్తి కలగదు. అయితే ఇంతకీ ఆచార్య వారు ఏం చెప్పారంటే, శంకరాచార్యులు మూడు ఆత్మల గురించి చెప్పారు. ఒకటి గౌణాత్మ, రెండు దొంగాత్మ, రెండు మిథ్యాత్మ, మూడు సత్యాత్మ. గౌణం ఆయన దొంగాత్మను పరిశుద్ధంగా మాట్లాడతాడు. ఆచార్యుల వారి వాక్కులు వ్యాకరణ దోషం ఉంది, వాక్కు దోషం ఉంది, పరుషు వాక్యాలు. ఎందుకంటే వాళ్ళు వ్యాకరణ పండితులు తెలుసు, ఒక ఆత్మజ్ఞానమే కాదు వాళ్ళకు ఉంటారు. వ్యాకరణ పండితులు, భాషా పండితులు, ఏమండి సువిశాలమైనటువంటి బుద్ధి గలవాళ్ళు. మాటలో దోషం ఉండదు, చూపులో దోషం ఉండదు, వ్యాకరణ దోషం ఉండదు, వ్యాకరణ దోషం ఉండదు, భాషా దోషం ఉండదు, మాట శుద్ధంగా ఉంటుంది, మాట శుద్ధంగా ఉంటుంది. గౌణాత్మ, మూడు రెండు నిత్యాత్మ, మూడు సత్యాత్మ. మూడు రకాలుగా చెప్పాడు ఆచార్యవారు. అంటే గౌణాత్మ అంటే మన ఇంట్లో పిల్లలకి, మన మనాలకి ఎవరికైనా జ్వరం వచ్చిందనుకోండి, మనకే జ్వరం వచ్చేసింది అనుకోండి. మన మనాలకి జ్వరం వచ్చి వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించవచ్చు, అలా చెయ్యి, మనకే జ్వరం వచ్చేసింది అనుకోండి. డ్యూటీ చెయ్యాలి కానీ నీ మనవడికి వచ్చిన జ్వరం నీకు వచ్చింది అనుకోకూడదు, డ్యూటీ చెయ్యాలి. అందుకే నువ్వు దుఃఖపడిపోతా అంటే నీకు దేహాభిమానం పెరుగుతుంది. గౌణం అంటే అప్రమాదం. గౌణం అంటే ఏది ప్రాధాన్యత లేని విషయం. మీ ఇంట్లో ఎవరితో జబ్బు చేస్తే మీరు డ్యూటీ చేయాలి, కానీ వాళ్ళకి వచ్చిన జబ్బు మనకే వచ్చేసిన దానికి ఏడుస్తూ కూర్చుంటే మీరు సాధనకి పనికి రారు అని చెప్పటం. మీరు అసలు భక్తికే పనికి రారు. కానీ బజార్లో భక్తులని తెరవబడుతున్నారు. బజార్ భక్తులు, బజార్ సంగీతం లాగే బజార్ భక్తులు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చింది, వైద్యం చేయి వైద్యం చేయించరు అంతవరకే. అందుకని ఆ జ్వరం మాకు వచ్చింది, మేము కూడా చచ్చిపోతాం. అది లేనిపోయిన సింగర్ మాటలు మాట్లాడేది అది ఎలాగే అని వాళ్ళ ద్వారా మీ మీద పెట్టేసుకుంటారు అనుకోండి, మీరు భక్తికి పనికి రారు, జ్ఞానానికి పనికి రారు. మీ డ్యూటీ చేయాలి, హాస్పిటల్ తీసుకెళ్ళవచ్చు వైద్యం చేయాలి. అంటే జ్ఞానం గురించి ఏడవటం మానేసి మీ మనవడికి ధర్మం వస్తే ఏడుస్తారా? మీరు భక్తులా? నాడు ఆచార్యులు వారు, మీరు భక్తులా? మీరు దేవుడి దృష్టిలో భక్తులు కాదు, బజారు దృష్టిలో భక్తులు. వేషధారులు, శంకరాచార్యులు ఎలా చెప్పాడు, యేసుక్రీస్తు వీళ్ళందరూ వేషధారులు అన్నారు, భక్తుల్లాగా వేషం వేసుకున్నారు. రెండు, నిజాత్మ. నిజాత్మ అంటే ఈ దేహము లేనిన తలంపు అందరికీ ఉంది. ఈ దేహము లేనిన తలంపు లేని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ ఉంది. ఈ దేహము లేనిన తలంపునే నిజాత్మ అంటారు. ఏమంటారు? నిజాత్మ. దేహము నువ్వు కాదు, దేహము నువ్వు కాకపోయినా దేహము నేననే తలంపు ఉంది, అదే మాయ. మాయ కాబట్టి దాన్ని ఏమంటారు? మిథ్యాత్మ అంటారు. నీకు దేహము నేననే తలంపు ఉన్నంత కాలం నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, నిన్ను పునర్జన్మలోంచి పునర్జన్మలోంచి ఈ జన్మ మరణ ప్రవాహంలోంచి నువ్వు బయటికి రాలి. నువ్వు పాండిత్యం ఉన్నా లాభం లేదు, డబ్బు ఉన్నా లాభం లేదు, అధికారం ఉన్నా లాభం లేదు, నీకు సమాజంలో గౌరవం లాభం లేదు, ఇవన్నీ మార్చెట్టుకోవడం. నీకు దేహాత్మ, దేహమే ఆత్మ, దేహమే సత్యము, దేహమే నిత్యము అని దేహంతో సాధాస్తూ దేహము నేననే ఆ సంకల్పం, దేహము నేను తలంపు, దేహము నేను భావం నీకు ఉన్నంతకాలం నీకు మోక్షం అనేది. అందులోంచి బయటికి రాకపోతే అసలు మోక్షం అంటేనే విడుదల. ఆ దేహాదిమానంలోంచి నువ్వు బయటికి వచ్చే వరకు నువ్వు ఎన్ని ఎన్ని సాధనలు చేసినా ఏం ప్రయోజనం, సాధన లక్ష్యం ఇది. అందులోంచి బయటికి రాకపోతే ఏమి ప్రయోజనం లేదు. ఒకటి లేని సున్నల నుంచి ఒక సాధన చేస్తుంది. అంటే నువ్వు భక్తి మార్గంలో ఉన్నా, జ్ఞాన మార్గంలో ఉన్నా, కర్మ మార్గంలో ఉన్నా, లేకపోతే యోగ మార్గంలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా దేహాభిమానంలోంచి బయటికి రావాలి, లేకపోతే ఏం ప్రయోజనం లేదు. దీనికి రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, వస్తు హృదయంలో ఉంది, వ్యాధములైంది నీ హృదయంలోనే పరమాత్మ బొటన లేని పరిమాణంలో ఉన్నాడు అని వేదం చెప్పాడు. పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, ఎప్పుడో కనిపిస్తాడు అనుకుంటున్నావు. వేదం ఏం చెప్తుందంటే, నీ హృదయంలోనే ఈ బొటన లేని పరిమాణంలో అక్కడ ఉన్నాడు నీ ప్రభు వాడు, నీ యజమాని వాడు, నీ భర్త వాడు. వాడు జగత్తు పూర్వంలో ఉన్నటువంటి జీవకోటి కనుకొచ్చి వాడే, ఇప్పుడున్న జీవకోటి వాడే, రాబోయే జీవకోటికి కూడా వాడే యజమాని. ఈ సృష్టి స్థితిలో ఏమని చేసేవాడు నువ్వు కాదు, వాడే చేస్తూ ఉంటాడు ఆ పరిమాణం. వాడు ఏ హృదయంలో అయితే ఉన్నాడో, నువ్వు విచారణ మార్గం ద్వారా ఈ నిద్యా నేను ఎక్కడి నుంచి వస్తానని దాన్ని వెతికి 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 నీ మని నీ మనసును తీసుకెళ్ళి హృదయంలో వెతికి వెతికి నీ మనసును తీసుకెళ్ళి హృదయంలో ప్రవేశపెట్టినా సరే. అంటే ఎక్కడైతే పరమాత్మ ఉన్నాడో అక్కడ, లేకపోతే భక్తి వల్ల ఆ ఈశ్వరుడు పట్ల భక్తి వల్ల నీ మనసును తీసుకెళ్ళి అక్కడ ముంచినా సరే, ఎక్కడ ఆ హృదయంలో. లేకపోతే ప్రాణాయామం చేసి, యోగులు ఉన్నారు కదా, ప్రాణాయామం చేసి ప్రాణాన్ని నిరోధించి నేను హృదయంలో ప్రవేశించినా సరే, నీ కోపం పెంచుకొని ఈ మూడు రకాల్లో ఏది చేసినా నీకు ఆత్మజ్ఞానం కలిగితే ఆ బటన వేలి పరిమాణంగా ఉన్న ఈశ్వరుడు నీకు అనుభవిక వేద్యం అవుతాడు. ఇది సాధన చేయటం వల్ల సిద్ధి వస్తుంది, కానీ పాండిత్యం వల్ల నీకు ఏదో రాతి రచనలు చేయొచ్చు, నాలుగు మాటలు చేపవచ్చు, లేదా ధనం వల్ల నీ ఎవరికి 10 మందికి ఉపయోగపడవచ్చు, అదంతా మన వ్యవహారికంగా మంచిది. కానీ హృదయంలో మునిగే శక్తి ఆ కోపం నీకు లేకపోతే ఈ కోటి జన్మలు ఇచ్చినా నీకు జ్ఞానం కలగదు. ఇది రమణ గీతలో ఉంది, ఇది ఈ శ్లోకం రమణ గీతలో ఉంది. ఇప్పుడు అందుకే శంకరాచార్య వారు నిజాత్మ అని చెప్పాడు. ఏమంటమని చెప్పాడు, నిజాత్మ అంటే ఏంటి, దేహము నేననే ప్రథమ తలంపు ప్రధాన తలంపు, అది నిజాత్మ. అది ఆ నిజాత్మ అని చెప్పాడు. అది దేహము నేననే తలంపు ఉన్నవాడు ఎంతటి వాడేనా, వాడికి లక్ష వేల కోట్లు ఉన్నా అది చక్రం నుంచి బయటికి రావాలి. అంటే జన్మ మరణ చక్రం నుంచి బయటకు వచ్చే సమస్యలు అయితే రాలేదు, లక్ష వేల కోట్లు ఉంటే రాలేదు. బొటన లేని పరిమాణంలోనూ ఈశ్వరుడు ఎవరికి లభ్యమవుతాడంటే, ఈ లోకంలో ఉన్న భోగాల గురించి కానీ పరలోకంలో ఉన్న భోగాల మీద కానీ ఈ లోకంలో ఉన్న భోగాలకు కానీ ఎవరికి ఆసక్తి లేదో, ఎవరికి కోరిక లేదో, వాడి మనస్సు మటుకే హృదయంలో మునుగుతుంది. మిగతా వాళ్ళకి ఎవరికి మనస్సు మునగదు, అక్కడ కరగదు, ఆత్మజ్ఞానం కూడా రాదు. ఇది సిద్ధం. ఆ నిజానేది, ఆ నిజానేది ఎక్కడి నుంచి ఉదయిస్తాందో అక్కడే సత్యమైన విద్యాలయం ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తాడో అక్కడే పరమాత్మ ఉన్నాడు. పరమాత్మలోంచే అక్కడి నుంచే ఉదయించి విద్యాలయం వస్తాను. ఈ విద్యాలయాన్ని వెతుకుతా అంటే నువ్వు అన్వేషణ చేస్తా అంటే నీకు సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి, ఇవన్నీ నాకు వస్తున్నాయి, ఈ నేను ఎక్కడి నుంచి వస్తుందని విచారణ చేసినది హృదయంలో కలుగుతుంది. కేవలం భక్తి వల్ల కూడా అది హృదయంలో కడుతుంది. ప్రాణాన్ని నిరోధించడం కూడా హృదయంలో మనస్సు నిలబడుతుంది. మనస్సు అక్కడ నిలబడితే హృదయంలో, అక్కడ హృదయంలో నిలబడితే మనస్సు కరుగుతుంది. మనస్సు అప్పుడు కరుగుతుంది, అప్పుడు స్వరూపం నీకు అందుతుంది. ఇది చెప్పాలి. తర్వాత నిజాన్ని అలా నశించగా తర్వాత ఏంటి, తర్వాత సత్యాత్మ. మిగతా ఈ నిద్యా నేను, ఈ గౌర మాట్లా అముఖ్యమైన నేను, ఈ మనాలను జబ్బు చేస్తే మీరేడు చేయటం, తర్వాత దేహాభిమానంతో పూణ్యను, ఈ రెండు మనం ఎంత ముఖ్యం అనుకుంటున్నాం అంత ముఖ్యం కానీ, మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంత ఇంపార్టెన్స్ ఇది, మరి ఎందుకు ఇంపార్టెన్స్ చేస్తున్నాం అని తెలియని తరం అది. అదేంటది, తెలియని తరం. నిజమైన సత్యాత్మ ఏంటది, ఆ సత్యాత్మ భగవంతుడ. అది ఏంటంటారు, సత్యాత్మ. శంకరాచార్యుల వారు ఏమన్నారంటే ముఖ్యాత్మ అన్నారు. అది ఒకటే ముఖ్యం, నువ్వు తెలుసుకోవలసింది ఒకటే ముఖ్యం, నువ్వు తెలుసుకోవాల్సింది సత్యమే. ఆ సత్యాన్ని తెలుసుకోకుండా, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోకుండా నీకు విడుదల లేదు. నీకు చక్రం లాంచి ఏది, ఈ శరీరం వచ్చిందో, ఈ శరీరం ఈ జన్మలోంచి పునర్జన్మ చనిపోవటం, పుట్టడం, పుట్టడం, చనిపోవటం, ఈ చక్రంలోంచి నీకు సత్యాత్మ, సత్యాత్మను తెలుసుకోలేకపోతే ఏది అంతటా ఉండదు. దేశకాలములు మారుతూ ఉంటాయి కానీ అది మారదు, అంతటా ఉంటుంది. మార్పుతోడు సంబంధం లేకుండా ఉంటుంది, అది సత్యం. అంతటా ఉంటుంది, దేశకాలములు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా అది మారదు, ఎప్పుడూ మారదు, అంతటా ఉంటుంది. వికారం లేని లేదు దానికి. ఆ సత్యాత్మను తెలుసుకునే వరకు నీకు దేహాభిమానం ఉన్నంతకాలం పునర్జన్మలోంచి నువ్వు బయటకు రాలి. అంటే సంసారంలోంచి బయటకు రాలి, సంసారంలోంచి నువ్వు ఆత్మజ్ఞానం కలిగే వరకు నువ్వు ఎంతన వాడనైనా సంసార చక్రంలోంచి నువ్వు విడుదల కాలి. ఎప్పుడు వరకునే, సత్యాత్మ తెలుసుకునే వరకు. సత్యాత్మ అంటే ఏంటి, అది ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. దాన్ని అనుభవేకి వైద్యం చేసుకోకుండా కేవలం ఉద్రేక పట్టం వల్ల కలిసి వచ్చింది. ఎమోషన్స్ భూలోపటం వల్ల ప్రధానం. ఎవరైతే ఆ సత్యాన్ని తెలుసుకున్నాడో, హృదయంలో ఒక సత్యం ఉంది, హృదయంలో ఒక సత్యం ఉంది, దాన్ని ఎవడైతే తెలుసుకోగలిగాడో, అది ఎవరికైతే ఎరుకులోకి వచ్చిందో, అది ఎవరికైతే ఎరుకులోకి వచ్చిందో వాడు, ఆ శరీరం ఉండ, ఆ శరీరం ఉండగానే శరీరం లేని వాడితోడు సమానం. శరీరం ఉండగానే శరీరం లేని వాడితో సమానం అంటే అది అమృతుడు అవుతాడు. ఏమవుతాడు, అమృతుడు. అమృతుడు అంటే ఏంటి, శరీరానికి మరణం వచ్చినప్పుడు తనకు మరణంతో సంబంధం లేదని, మరణానికి నేను అతీతంగా ఉన్నానని, శరీరం మరణిస్తుందని, మరణంతో నాకు ఎట్టి సంబంధము లేదని, రవ్వంతు కూడా మరణించే సంబంధం లేదు. తాను ఉన్నానన్న అనుభవం తనకు వస్తుంది. వాడు అమృతుడు. అమృతుడు అంటే మృత్యువులోంచి విడిపడ్డవాడు, మృత్యువులోంచి విడిపడ్డవాడు. ఆత్మ ఎప్పుడు ఉంటుంది? ఆత్మే అమృతం, ఆత్మే సత్యం, ఆత్మే జ్ఞానం, ఆత్మే మోక్షం. అది ఎప్పుడు ఉంటుంది. దాని తాలూకు ఎరిక వచ్చిన తర్వాత అది శరీరం ఉండగానే, అది భూమి మీద ఉండగానే ఆడు అమృతుడు అవుతాడు. అంటే మృత్యువులోంచి, అమృతం అంటే మృత్యువులేనిది, మృత్యువులైన వస్తువు చోటు వాడికి తాదాప్త్యం వస్తుంది. అంటే అక్కడ ఛాందోగ్య ఉపనిషత్తు అని ఉపనిషత్తు ఉంది, అది సామయోగంలో ఉంది. ఉపనిషత్తులు అన్నింటిలో రెండు పెద్ద ఉపనిషత్తులు ఉన్నాయి, ఛాందోగ్యం, బృహదారణ్యకం. బృహత్ అంటే పెద్దది, పెద్ద ఉపనిషత్తు. ఆ ఛాందోగ్యం ఏమనందంటే, ఈ దేహాభిమానం ఉన్నవాడికి, దేహంతో తాదాప్యం పొందేవాడికి నిద్యా నేను. ఇందాక మీరు ఏం చెప్పుకున్నాను కదా, అదే గౌడ నేను, అముఖ్యమైన నేను, మిద్యా నేను, సత్యమైన నేను. ఈ మిద్యా నేను అంటే దేహం తాలూకు దేహం, ఈ దేహము నేనే అనే భావన ఉన్నవాడికి, ఆ భావన పోయిన వాడు ఏమవుతాడు? అశరీరం అవుతాడు. అంటే శరీరం ఉండగా శరీరం లేని వాడుతో సమానం అవుతాడు. ఇది ఎవరు చెప్పారు? ఛాందోగ్యం చెప్పారు. ఏమని చెప్పారు? ఛాందోగ్యం చెప్పారు. ఆ ఛాందోగ్యం అంటే ఉపనిషత్తు చెప్పింది. దీనికి ఆచార్యులు వారు వ్యాఖ్యానం రాస్తే ఏమన్నారంటే, ఈ దేహభావం ఉన్నవాడికి అది ఎన్ని గంటలేసినా, అది ముక్కులో గాలి అంచేపు చూసుకున్నా, ఎన్ని గుంజీలు తీసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఆ దేహాభిమానం ఉన్నవాడికి అంటే దేహంతో తాదాప్యం పొందే ఆ జీవలక్షణాలు ఉన్నప్పుడు, దేహంతో తాదాప్యం పొందేవాడు జీవుడు. వాడు ఉన్నంత కాలం ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, వాడి ప్రియము అప్రియము ఏ జన్మ కా జన్మ రెండు విడిచిపెట్టకుండా మనిషి కూడా నీడ అలా వస్తుందా, రెండు అలా వచ్చేస్తాయని చెప్పాడు. ఒకటి ప్రియము, రెండు అప్రియము. ఒకటి ఏమంటే ప్రియము, రెండు అప్రియము. ఈ ఉపనిషత్తుతో చెప్పిన మాటలు, భగవద్గీతలు చెప్పిన మాటలు మనం నమ్మం. ఇంకా మన బుద్ధి మంచిది కాదు. ఒకవేళ విన్నా నమ్మం, నమ్మటానికి మన బుద్ధిలోని సంస్కారాలు ఆ జన్మాంతరం వచ్చిన వాసన నమ్మలేము. ఇంకా వేలాది జన్మలు ఎత్తే రాత మన నెత్తి మీద ఉన్నప్పుడు ఎలా నమ్ముతాం? నమ్మం. మనకు పుణ్యబలం లేకపోతే మంచి మాటలు నమ్మ, పుణ్య సంస్కారం లేకపోతే మంచి మాటలు నమ్మ. వారు 500 కోట్లు సంపాదించారంటే శ్రద్ధగా ఉంటారు. ఆ మాత్రం పెద్ద కూడా మీకు భగవద్గీత మీద మాటలు మీద ఉండదు. ఎవరు 500 కోట్లు సంపాదిస్తే మీరు బాగుపడింది ఏంటి? ఆ భగవద్గీతలో చెప్పిన మాటలు వింటే మీరు బాగుపడతారు. 500 కోట్లు సంపాదించేవాడు ఇంకా సంపాదించాలనుకుంటాడు, కానీ మీ క్షేమం ఏమి కోరగదు. ఆ బుద్ధి కూడా మనకు లేదు. 500 కోట్లు సంపాదించేవాడు దానికి 1000 కోట్లు ఎలా చేయాలో చూసుకుంటాడు, కానీ నీకు మంచిది ఇవ్వడాడు. కాఫీ వద్దు, మంచిది కూడా ఇవ్వడం. పైగా నీ ఎకరం 10 లక్షలు ఉంటే 1 లక్ష రూపాయలకు వస్తుందేమో చూస్తా ఉంటాడు. ఇది అంత బుద్ధిమంతులాడు. వాళ్ళ గురించి భక్తులు చెప్పుకోరు. ఇంకెక్క ధనం మీద అపేక్ష ఉండి, ఆశ ఉండి ఇలా ఏడుస్తూ ఉంటారు. ఆ లోపల ధనం మీద ఆశ ఉండి, లేకపోతే ధనవంతులు కూడా మీకెందుకు మీ పనులు మీరు చూసుకోవద్దు. ఆ లోపల ఆశ చంపుకోలేక మీకు ఆ 10 కోట్ల మీద డబ్బులు, ఆ డబ్బు ఉంది, ఏం డబ్బు అని చెప్పిన గుటక వేసి ఇలా తగిలితే ఇది భక్తులా అని నాడు శంకరాచార్య గారు. అది మీరు కాదు, కాఫీ వద్ద మంచి నీళ్ళ కూడా పైగా ఇంట్లో పని చేసి కుక్కల కాపల. మీతో మాట్లాడి పని ఉందంటే వస్తా ఉంటే ఆ ఇంటి కాడి ఉండి లేరనిపిస్తారు. మళ్ళీ మీరు ఏమైనా సంబంధం అడుగుతారు మనం. మీతో మాట్లాడడం పని ఏంటంటే ఆడు గుమస్తా చెప్పేస్తాడు. ఆ మాట్లాడి ఎవరైనా అడుగుతాడో 1000 కోట్లు నడపాలని ఇంటికాడ లేరని చెప్పాడు. వాళ్ళ గురించి మీరు భగవంతుని గురించి చెప్పుకోవటం మానేసి వాళ్ళ గురించి చెప్పుకోవటం ఇంకా పాడైపోవటం. ఒకవేళ వాడు ఇంటికాడ ఉన్నాడని అబద్ధం చెప్పి ఇంటికాడ ఉన్నారని మీరు తెలుసుకుని వెళతారనుకోండి, వాడు దొడ్డుకు రోజు ఈదుకున్నాను వెళ్ళి వాడు దొడ్డుకున్నాను మీకు కనపడకుండా వెళ్ళిపోతాను. ఈదుగుమ్మాని వచ్చి కారులో జాయిన్ అయ్యాడు, ఇక్కడ సందాలకు వచ్చారంటే దొడ్డుగుమ్మాని కారులో జాయిన్ అయ్యారు, వాళ్ళ గురించి మీరు టాకింగ్ అన్నాడు ఆచార్యులు వారు. అంటే మీకు భగవంతుడు చెప్పిన మాటలు మీకు నచ్చటం కదా. ప్రియము అప్రియం ఏం చెప్పాడు ఛాందోగ్య ఉపనిషత్తు కదా, ఇప్పుడు నేను చెప్తున్నది ఈ ప్రియము అప్రియము ఎవరిని విడిచి స్త్రీని కానీ పురుషుని కానీ సెక్స్ తోటి సంబంధం లేదు, ధనవంతుడు కానీ పేదవాడిని కానీ శరీరం వచ్చిందంటే ఆత్మజ్ఞానం లేకపోతే ఆ శరీరం వచ్చిందంటే ప్రియము అప్రియము విడిచిపెట్టమన్నాడు. ఏమిటది ప్రియము అప్రియము? ప్రియమంటే ఏంటి? ప్రియమంటే కామం. ప్రియమంటే ఏంటి? కామం. నీకు ఎక్కడైతే కోరిక ఉందో అది మిమ్మల్ని పాడు చేసేదని ఇష్టంగా ఉంది. ఆచార్యుల వారు దీని మీద 5 పేజీలు కామెంట్ రాశాడు, దురిపే సౌకర్య పాడేశాడు. ఎవరికి కావాలి? విభూతి వస్తుందా కుంకం వస్తుందా అని కనిపెట్టుకున్నాడు, కానీ ఎవరికి కావాలంటున్నాను? అలా ముమోక్షత్వమే లేదు మనకి. ప్రియము అప్రియము, ప్రియం అంటే కామం. అంటే మీకు ఎక్కడైతే కోరిక ఉందో ఆ కోరికనే వాడు కామం అన్నాడు. ఎవడు ఆ కామెంటరీ ప్రియమంటే కామం అని అర్థం చెప్పాడు. ప్రియమంటే కోరిక. సరసన మీ మనస్సు ఏం చేస్తుందంటే ఎక్కడ మీకు ప్రియం ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడ ప్రియమంటే మీకు వాడు వెళ్ళిపోతుంది. నేను ఉపనిషత్తులు చెప్పాడు, మీ ఆయన అంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, మీ ఆయన అంటే మీకు ఎందుకు ఇష్టం అంటే మిమ్మల్ని సొంతపెడుతున్నాడు కాబట్టి ఆయన అంటే మీకు ఇష్టం. మిమ్మల్ని ఆయన సొంతపెట్టడం మానేస్తాడు అనుకోండి, వదులుకుంటారు వాడు. మీ ఆయన అంటే మీకు ఎందుకు ఇష్టం అంటే మీ ఆయన కోసం, మీ ఆయన అంటే మీకు ఇష్టం కాదు, మీకు సుఖాన్ని ఇస్తున్నాడు కాబట్టి వాడు ఇష్టం. మీకు అర్థమవుతుంది కదా, ఆడికి భార్య ఎందుకంటే ఇష్టం అంటే భార్య ద్వారా సుఖపడుతున్నాడు, ఆడికి భార్య వాడి కోసం మీరు ఇష్టం, మీ కోసం వాడికి ఇష్టం, ఇదే సంసారం అని చెప్పాడు ఆచార్యుడు వారు. మీ ఆయన మీకు ఏదో సుఖాన్ని ఇవ్వడానికోండి నెమ్మదిగా వదిలేస్తారు, మానసికంగా ముందు వదిలేసుకుంటారు. ప్రపంచంలో ఏ వస్తువైనా మీకు ఇష్టపడుతున్నారంటే మీకోసం ఇష్టపడుతున్నారు, దాని ఆ వస్తువు కోసం మీరు ఇష్టపడరు, మీకోసం దాన్ని ఇష్టపడుతున్నారు. ఒకటి ప్రియం, అప్రియం అంటే కోపం. ప్రియం అంటే ఏంటి? ప్రియం అంటే కామం, అప్రియం అంటే క్రోధం. ఈ శరీర భావం అప్రియం అంటే క్రోధం. అంటే మీరు ఏదైనా పని మొదలుపెట్టారనుకోండి, ఆ పనికి ఎవడైనా అడ్డొస్తున్నాడు అనుకోండి, వాడి మీద కోపం వచ్చేసి మీరు ఏదైనా పని మొదలుపెట్టారనుకోండి, ఆ పనికి ఎవడైనా అడ్డొస్తాడు, మీ పని చెడగొట్టడానికి ఎవడైనా చేస్తే ఏమొస్తుంది వాడి మీద కోపం వస్తుంది. అప్రియం ఉన్న చోట కోపం ఉంటుంది, ప్రియం ఉన్న చోట కామం ఉంటుంది. ఇందుకే ఆచార్యుడు వాడు ఫైనల్గా చెప్పింది ఏంటంటే 5 పేజీలు కామెంటరీ రాసిన ఫైనల్గా ఏం చెప్పింది అంటే దేహదారికి దేహాత్మ బుద్ధి ఉన్న వాడికి దేహ భావన ఉన్నవాడికి వాడి పోటీ జన్మలెచ్చేదే ప్రియము అప్రియము ఆ రెండు విడిచిపెట్టకుండా వాడు ఏ శరీరం ఉంటే ఆ శరీరంలో జీవుని వెంటాడుతూ ఉంటాయని చెప్పాడు. ఆడికి ఇంకా చీకటే కానీ వెలుతురు లేదు, నరకమే కానీ స్వర్గం ఉండాలి. ఆడు పాము జన్మలెచ్చవచ్చు, మానవ శరీరం రావచ్చు, పాము శరీరం రావచ్చు, జంతువు శరీరం, ఏ శరీరం వస్తుందో తెలియదు. కాబట్టి ఈ రెండు ఉన్నవాడికి, ఏ రెండు ఉన్నవాడికి ప్రియము అప్రియము. ఇది ఈ ప్రియము అప్రియము ఎవరికి పోతాయి? శరీరం ఉండగా శరీరము లేనివాడు వలె ఎవడవుతాడు? శరీరం ఉండగా శరీరం లేనివాడు వలె ఎవడైతే జీవిస్తాడో ఈ రెండు పోతాయి. ఏ రెండు పోతాయి? ప్రియము అప్రియము. ప్రియమంటే కామం, అప్రియమంటే క్రోధం. ఈ సాంధ్యజ్ఞుడు అలా చెప్పుకొచ్చాడు. ఈ గీతరాయం చెప్పాయంటే నువ్వేం చేస్తావంటే సాధన చేసి ఏదో సాధించడం కాదు, నువ్వు సాధించే వస్తువు నీ హృదయంలో ఉంది. అందరూ దేవుడు పరమాత్మ అంతర్యాముగా ఉన్నాడు. వివేకానంద ఏమన్నా అంటే బయట దేవుడి మాట ఎలా అన్నా అందరు బయట దేవుడు అందరూ మనం కల్పించుకున్న దేవుడైనా హృదయంలో అంతర్యాముగా ఉన్న దేవుడి మటుకి నేను తపస్సు చేసి తపస్సు చేసి నూటికి నూరి పాళ్ళు అంతర్యముగా ఉన్న భగవంతుని మటుకి నిజమని చెప్పాడు వివేకానంద. తొందరగా నన్ను గుణం నాకు నేను తపస్సు చేసి తపస్సు చేసి వస్తువుని అనుభవించి అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడి మటుకి సత్యం నగ్న సత్యం ఇది సత్యం. తర్వాత మనకు ఉండవలసినంత వైరాగ్యం లేదు. అభ్యాసము లేకుండా వైరాగ్యము లేకుండా వాసన క్షయం కాదని భగవంతుడి చేతనం చెప్తాడు. ఒక అభ్యాసం సరే అభ్యాసంతో పాటు వైరాగ్యం ఉండాలి. అభ్యాసం లేకుండా వైరాగ్యం లేకుండా వాసనాక్షయం కాదు. అంటే నీ పునర్జన్మే పునర్జన్మకి ఏ కారణాలు ఉన్నాయో రాబోయే నీ మరి రాబోయే శరీరాలకి ఏ కోరికలు అయితే ఉన్నాయో నీకు అభ్యాస వైరాగ్యం లేకుండా ఆ కోరికలు నశించు. ఆ కోరికలు నశించు. అంటే కోరిక ఉంటే దుఃఖం, కోరిక ఉంటే శరీరం వచ్చి తీరుతుంది, జన్మ వచ్చి తీరుతుంది, జన్మతో పాటు కర్మ వచ్చి తీరుతుంది, జన్మతో పాటు కర్మ కూడా వచ్చి తీరుతుంది. అంటే దేహాభిమానం వాడు కర్తృత్వం లేకుండా పని చేయలేడు, కర్తృత్వంతో పని చేస్తాడు. అంటే అది పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం అనుభవించవలసింది, ఎత్తుకి ఎత్తు వాడు అనుభవించవలసింది. అంచేత అశరీరిని అంటే శరీరం ఉండగా శరీరం లేనివాడుగా ఎవడవుతున్నాడో ఆ శరీరం ఉండగా అశరీరి ఎవడైతే అవుతున్నాడో వాడు భగవద్గీతలో భగవంతుడు చెప్పిందంటే దేహం ఉండగానే శరీరం ఉండగానే ఆ శరీరంతో మీకు కామక్రోధములతో యోగం ఎవడైతే తగ్గించుకుంటున్నాడో వాడి యోగం ఎవడైతే తగ్గించుకుంటున్నాడో సాధన చేసి అభ్యాస వైరాగ్యముల వల్ల సహాయం తీసుకుని సాధన చేసి వాటి వేగం తగ్గించుకోవాలి. ఏది కామక్రోధములు వస్తే వేగం వాడు అమృతుడవుతాడు. ఆడు ఏమవుతాడు? మృత్యువుని చేయిస్తాడు. వాడు ఏం చేస్తాడు? మృత్యువుని చేయిస్తాడు. అంటే శరీరానికి మృత్యు వచ్చినా తనకు మృత్యువు లేదనే అనుభవాన్ని తాను పొందుతాడు ఎప్పుడు శరీరం ఉండగా. ఆ అనుభవాన్ని పొందినవాడు శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం లేని వాడితో సమానంగానే ఉంటాడు. వాడు అశరీరి, భగవంతుడు అశరీరి. భగవంతుడికి అసలు ఒక రూపం అంటే లేదు, ఒక పేరంటూ లేదు. భగవంతుడికి భగవంతుడికి ఒక రూపం లేదు, పేరు లేదు. కానీ మన కోసం ఒక రూపం ధరించి ఒక పేరు పెట్టుకుని వస్తున్నాడు. భగవంతుడి మీద మనకు ప్రేమ లేదు. ఆయన దగ్గర ఉన్న జ్ఞానం, ఆయన దగ్గర ఉన్న శాంతి, ఆయన దగ్గర ఉన్న సుఖం అడుగుతున్నాం కానీ ఆయన మీద ప్రేమ లేదు. భగవంతుడి దగ్గర ఏమున్నాయో అన్నీ అడుగుతున్నాం మనం, కానీ ప్రేమ లేదు, ఇష్టము లేదు, భక్తి లేదు. అంటే మనం అది అనుకరణ వల్ల పాడైపోతాం. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా అనుకరణ వల్ల పాడైపోతాం. మనకు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని భగవంతుడు చెప్పిన మాటలు ప్రమాణంగా పెట్టుకుని జీవించాలి. కానీ ఎవరో అలా ఉన్నారు, మనం కూడా అలా ఉందా అనుకో, వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనకు కూడా క్యాన్సర్ వచ్చే బాగుంటుంది అనుకో అనుకో. ఎవరు అలా ఉంటున్నారు మనం అలా అనుకోడు. మనం శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే అప్పుడు శాస్త్రంలో ప్రతిపాదించబడినటువంటి పరమాత్మ మన హృదయంలో అంతర్యాముగా ఉన్నాడు కాబట్టి వాడు మనకు తెలియబడతాడు. అదేంటి మనకి తెలియబడతాడు. ఇప్పుడు మనకి ఏం చెప్పాను, మీకు చించినాళ్ళు ఏం చెప్పారు? అది సామాన్య సంసారం. కూతురికి పెళ్లి చేశాడు, కొడుక్కి పంచి పెట్టేశాడు, ఆయన సామాన్య సంసారం. కృష్ణుడి కోసం ఇటుకలు తీశాడు, కృష్ణుడి కోసం డబ్బు సంపాదించాడు, కృష్ణుడి కోసం భవనం కట్టాడు, కృష్ణుని పూజించడానికి అర్చకులకి ఇల్లు కట్టాడు. ఇక్కడ కూర్చుని వాళ్ళు ఆయన మీద మీ ఇంచుమించుగా మీరు అందరూ ధనవంతులు. ఆయన ఎవరి కోసం పనిచేశాడు శాశ్వత జీవితం అంతా? కృష్ణుడి కోసం పనిచేశాడు. ఆయన భక్తి మరద భక్తి. కూతురికి పెళ్లి చేశాడు, కొడుక్కి సగం వాట ఇచ్చేసాడు. ఆయన అక్కడ చోటు అయిపోయింది, ఆయన దేహానికి సంబంధించిన డ్యూటీ అయిపోయింది. అక్కడి నుంచి ఆయన ఏ పని చేసినా కృష్ణుడి కోసమే, సంపాదన కృష్ణుడి కోసం, బిల్డింగ్ కృష్ణుడి కోసం, ఇటుకలు తీయడం కృష్ణుడి కోసం. నీకు అర్థమవుతుందా? సాటి పని కూడా ఆయనే చేసేవాడు, అది కృష్ణుడి కోసమే. అర్చకులు ఉండటానికి ఇల్లు కట్టాడు, అది కృష్ణుడి కోసమే. ఆయన భక్తి మనకు. పోయి ఆయన ఎవరు ధనవంతుడే కాదు, ఆయనకంటే ఇక్కడ కూర్చుని వాళ్ళు ఇంచుమించుగా అందరూ ధనవంతులు. ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు రైతు. అంటే మనం వింటామనుకోండి, శ్రవణం చేస్తాం, చదువుతాం, అధ్యయనం చేస్తాం. చదువు వేరు, అధ్యయనం వేరు. చదువు వేరు, అధ్యయనం వేరు. ఇప్పుడు కొంతమంది ఉపనిషత్తుల్లో మంత్రాలు చెప్తుంటే ఆ గురువుల దగ్గర కూర్చుని వాళ్ళు ఉచ్చారణ చేసిన మంత్రం వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు చదివిన శ్లోకం, గురువు చెప్పిన శ్లోకం గురువుతో పాటు ఆ శిష్యుడు కూడా చేస్తూ ఉంటాడు. శబ్దాలు ఉచ్చారణ లేదా తేడా వస్తే గురువు చెప్తూ ఉంటాడు. ఇతరుల దగ్గర కూర్చుని చదువు నేర్చుకుంటే అధ్యయనం. దాన్ని ఏమంటారు? అధ్యయనం. మనందరూ మనం పుస్తకం చదువుకుంటే అది చదువు. చదువు వేరు, అధ్యయనం వేరు. గురువు ముఖ సహా నేర్చుకునేది అధ్యయనం. మనందరూ మనం ఇంట్లో కూర్చుని ఏదో పుస్తకం చదివేది చదువు. ఇది చదువు, అది అధ్యయనం. నీకు అర్థమవుతుంది? అధ్యయనం చేసిన వాళ్ళకు వాక్కు అది నిర్మలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. భాషలో దోషం ఉండదు, వ్యాకరణంలో దోషం ఉంది ఉండదు, సాహిత్యంలో దోషం ఉండదు. ఎక్కడ ఆపు చేయాలి, ఎక్కడ ఆపు చేయకూడదు, ఎక్కడ పులిస్టాప్ ఉండాలి, ఎక్కడ కామ ఉండాలి, అంత పంక్చుయేషన్ అనుసరించి వాడు ఆటోమేటిక్గా ఆ మాట పలుకుతూ ఉంటారు. అది అధ్యయనం. మనది చదువు. అది శబ్దం మనకు అర్థమవుతాయంటే ఇలా కూర్చుని వాళ్ళకి లేవకుండా జ్ఞానం వచ్చేస్తుంది. ఆ ఈశ్వరుడు వాక్యం, ఆ తోకం మనకు తెలుస్తే అంటే మన గుండెకి ఆ భక్తి ఉంటే మన గుండెకి పడుతుంది. లోపల భక్తి లేనప్పుడు గుండెకి ఎలా పడుతుంది? భగవంతుని మోసం చేయడం, ప్రజల్ని మోసం చేయగలం కాదు, భగవంతుని మోసం చేయడం. వాడు అంతటే అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మరి ఏమనుకుంటున్నాడు? కళ్ళకి కనపడుతున్నది కాబట్టి లేదనుకుంటున్నాం, చెవులకి వినపడుతున్నది కాబట్టి లేదనుకుంటున్నాం. పరమాత్మ అంతటా ఉన్నాడు, పరమాత్మ అంతటా ఉన్నాడు. పరమాత్మలో మార్పులు, దేశకాలంలో మార్పు వస్తుంది, కట్టు బొట్టుల్లో మార్పులు వస్తాయి, బాహ్య పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. మనకు చూసే పరమాత్మ అంతటా వ్యాపించినప్పటికీ ఆ జ్ఞాననేత్రం లేకపోవటం వల్ల అంతటా ఉన్నవాడిని దర్శించలేకపోతున్నాం. అది మన బుద్ధిలో దోషం కాదు, పరమాత్మలో దోషం కాదు. దోషాలన్నీ మన బుద్ధిలో ఉన్నాయి. అయితే గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వరజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సూచక. అర్జున దుఃఖపడదు, విచారపడదు. ఇక లోపల నేను లోపలని అమృతాన్ని పొందటానికి, లోపలటువంటి లోపలని బంగారాన్ని పొందటానికి, ఆ అమృతాన్ని పొందటానికి నీకు ఏదైనా జన్మాంతరం వచ్చే సంస్కారాలు నీకు అడ్డు రావచ్చు. జన్మాంతరం వచ్చిన వాసనలు మనకు కూడా వచ్చేస్తాయి. శరీరం మారినా మనస్సు జీవుడు కూడా వస్తాడు, వాడు కూడా వచ్చేస్తాడు. కాబట్టి నీకు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ సద్వస్తు, ఈ నీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఏ విషయాలైతే నీకు అడ్డస్ తొందరపడకు, ఆ విషయాలు అడ్డొస్తున్న ఆకాశంలో సూర్యుడున్న మేఘాలు ఉంటే సూర్యుడు కనపడ్డం, అదేవిధంగా నీ హృదయంలో అంతర్యాముగా నీ ఇష్టం, నీ కోరికలు, నీ వాంఛలు, నీ వాంఛలు ఆ దేహానికి సంబంధించిన వచ్చు, మనసుకు సంబంధించిన వచ్చు. ఆచార్య వారు ఏమన్నారంటే మూడు శరీరాలతో అనుబంధం ఉండకూడదన్నారు. ప్రతి మనిషికి మూడు శరీరాలు ఉంటాయి. ఒకటి ఈ దేహం, ఒకటి రెండు కోరికలు ఉంటాయి లోపల. కోరికలు ఇవన్నీ ఉంటాయి, కోరికలు వాంఛలు ఉంటాయి. ఈ భోగ ప్రవృత్తి అన్ని ఉంటాయి, భోగ ప్రవృత్తి, ఈ భోగం అనిపించాలి, ఆ భోగం అనిపించాలి, ఈ భోగం అనిపించేసాం ఇంకా కొత్త భోగాలు చూసుకోవడం, ఎన్ని భోగాలు ఇచ్చినాయి అనిపించింది, ఇంద్రియాలు అయితే కొత్త ఇంద్రియాలు రావు. యేసుక్రీస్తు అన్నాడు కొంతమంది పెళ్లి చేసుకోవడానికి సమర్థులైనప్పటికీ, నపూంసకులు కాదు వాళ్ళు, పెళ్లి చేసుకోవడానికి సమర్థులైనప్పటికీ, సంసార జీవితం గడపడానికి సమర్థులైనప్పటికీ, నా కోసం నపూంసకులుగా జీవితంలో ఉంది అంటాడు యేసు. సంసార జీవితానికి, సంసార జీవితంలో ఉండటానికి సమర్థులైనప్పటికీ, అన్ని విధాలా సంసారం జీవితం గడపడానికి యోగ్యులైనప్పటికీ, నా కోసం నపూంసకులు కాదు, నా కోసం, నన్ను తెలుసుకోవడం కోసం, అనుగ్రహం పొందడం కోసం, వాళ్ళ ఇంద్రియాల్ని, దేహాన్ని, మనస్సును నాకు అర్పించడం కోసం, నా మీద నిలబెట్టడం కోసం వాళ్ళు నపూంసకులుగా ఉండిపోతున్నారు అంటాడు యేసు. జ్ఞానం ఏ ముఖంలోంచి వచ్చినా నాకు ఆనందం. విమానం నేను కనిపెట్టలేదు, కానీ విమానంలో తిరుగుతున్నాం. మా దేశం వాళ్ళు విమానం కనిపెట్టలేదు అని చదివి విమానంలో కూర్చోమంటే ఎందుకు పనికిరాము? ఒక సైకిల్ మనం కనిపెట్టలేదు, కారు కనిపెట్టలేదు, విమానం కనిపెట్టలేదు, అయితే మనం కనిపెట్టలేదు అని అట్లా ఉపయోగించుకుంటున్నాం. ఎవరు చెప్పినా ఏ ముఖంలో సరస్వతన్నా మన ఆస్వాదం. ఏ ముఖంలోంచి సరస్వతి వచ్చినా దాన్ని మనం ఇష్టపడలేకపోతున్నాం అంటే, ఆస్వాదించలేకపోతున్నాం అంటే మన బుద్ధిలో దోషం ఉంది, వాళ్ళలో దోషం లేదు, మన బుద్ధిలోనే దోషం ఉంది. అంచేత అర్జున, అంతర్యామిగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఉన్నాడు నీ లోపల, ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, వాడిని తెలుసుకోవడానికి నీ బుద్ధిలో నిజంగా పాపాలు ఉన్నాయనుకో, దోషాలు ఉన్నాయనుకో, బలహీనతలు ఉన్నాయనుకో, బలహీనతలు ఉన్నాయనుకో, వాటిని నా ఇంటి నీకు భక్తి ఉంటే, నా ఇంటి ప్రేమ అయితే, ఆ ప్రేమ నిజమైతే, అది కపటము లేనటువంటిది. కొంతమంది ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. అది మనుషులు మోసపోవచ్చు, కానీ దేవుడు గాడ్ కెనాట్ బి డిస్ట్రూడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. నువ్వు చెప్పే మాటల వల్ల హృదయ స్పందన లేకుండా, నువ్వు చెప్పే మాటల వల్ల, నువ్వు చేసే వ్యాయామం వల్ల మోసపోయేటంత అమాయకుడు కాదు, చెరువు చెప్పువాడు కాదు, మూర్ఖుడు కాదు దేవుడు. కానీ మీరేమనుకుంటున్నారంటే దేవుడి కంటే నేనే తెలియని వాడిని, దేవుడి కంటే నేనే వివేకవంతుడని మీరు అనుకున్నా, నీకంటే తెలియని వాడే, నీకంటే వివేకవంతుడు, మనిషి చేసే మోసపు చేష్టలన్నీ తెలియని వాడు ఏమి కాదు. కానీ మనిషి బుద్ధి ఎంతవరకు వచ్చిందని, మనకంటే వాడికే వివేకం తక్కువ మనకు వచ్చినారు. ఈ పంచభూతాలు నిర్మించిన వాడిని, సృష్టి నడిపేవాడు, విశాలమైన సృష్టి నడిపేవాడు, సునామీలు వచ్చాయంటే భగవంతుని తెలియకుండా సునామీ రాదు. గాలివాన వచ్చిందంటే భగవంతుని తెలియకుండా గాలివాన రాదు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే అది భగవంతుని తెలియకుండా వాడు చనిపోడు. మీ ఇంట్లో ఎవరైనా పుడితే భగవంతుని తెలియకుండా వాడు పుట్టడానికి వీల్లేదు. తల్లిదండ్రులను కూడా వాడే సెలెక్ట్ చేస్తాడు, ఆవిడ పరమేశ్వరుడే సెలెక్ట్ చేస్తాడు. ఆ శరీరం విడిచిపెట్టాక ఆ జీవుడు ఏ కుటుంబంలోకి వెళ్ళాలో మీకు అర్థమవుతుందా? ఏ కుటుంబంలోకి వెళ్ళాలో సెలక్షన్ ఆయనదే. ఊరికే మనం డైరెక్టర్ ఆయనే, యాక్టర్స్ మనం. దేవుడు డైరెక్ట్గా మన యాక్ట్రస్, ఆయన ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోడానికి పనికి వస్తాం, కానీ మనం స్వతంత్రవాడు కాదు. ఆయన ఆడించేవాళ్ళు మనం ఆడేవాళ్ళు, ఆయన పాడించేవాళ్ళు మనం పాడేవాళ్ళు. ఈ ముక్కులో గాలి ఎప్పుడైపోతుంది? ఈవేళ బాగుంది, ఈవేళ శరీరం బాగుంది, రేపు ఉంటుందో చెప్పలేదు. వాడేంటే నేను రాయిలా ఉన్నాడు అని వెళ్ళిపోయాడంటారు. నిజమే, నేను రాయిలా ఉన్నమాట. ఈ శరీరం ఎప్పుడు పోతుంది ఎవడో చెప్పలేదు. ఈ శరీరం మట్టి, ఇలా గట్టిగా తోమితే మట్టి వస్తుందంటారు. ఆచార్య వాడు ఒక దేహంతో కాదు, మూడు దేహాలతోటి నీకు సంబంధం ఉన్న జ్ఞానం రాదు పొమ్మన్నాడు. మూడు దేహాలంటే ఈ మాంసం ఎముకలతో దేహం ఒకటి, లోపల మన కోరికలు, తర్వాత మన భోగాలు, వాంఛలు, మనకునే వాంఛలు ఉంటాయి కదా, అది పొందుదాం ఇది పొందు వాంఛలు అని, అది దాన్ని సూక్ష్మ దేహం, దీన్ని స్థూల దేహం అంటారు, దాన్ని సూక్ష్మ దేహం అంటారు. ఒకవేళ మనకి ఒకవేళ కోరికలు మార్చుకున్నా, సత్పురుషులతో సహవాసం చేసి ఒకవేళ మనం ఆలోచనలన్నీ కొన్ని మార్చుకున్నా, తర్వాత ఇంకా లోపల ఇంకో శరీరం ఉంటుంది, అది అజ్ఞానం. అదేంటది? అజ్ఞానం. ఆ అజ్ఞానం దానికి కారణ శరీరం అంటారు. దానికి అంటే స్థూల దేహానికి ఈ సూక్ష్మదేహానికి ఏదైతే కారణమో దాన్ని కారణ దేహం అంటారు. అదే అజ్ఞానము, అదే అవిద్య. దాన్ని ఏమంటారు? అజ్ఞానం, అవిద్య. అజ్ఞానంతో నీకు తాదాక్ష్యం ఉన్నా, సూక్ష్మ నీ మనస్సుతోటి నీకు తాదాక్ష్యం ఉన్నా, కారణ శరీరంతో నీకు తాదాక్ష్యం ఉన్నా, ఈ సూక్ష్మదేహంతో తాదాక్ష్యం ఉన్నా, మాంసం ఎముకలతో కూడినటువంటి ఈ స్థూల దేహంతో, ఈ మూడు దేహాలతో, ఈ ఒక్క దేహంతో నీకు తాదాక్ష్యం అంటే నీకు మోక్షము సున్నా, ఓ బండి సున్నా, బండి చక్రం అంత సున్నా అన్నాడు ఆచార్యుల వారు. చిన్న చిన్న సున్న కదా, బండి చక్రం ఎంత ఉన్నా అంత సున్నారు. చదువు నేర్చుకోండి, దానికి ఏ కాలం మీద ఉద్యోగం చేయొచ్చు, నెలకు 20 వేలు 30 వేలు ఇస్తారు, పట్టెళ్ళిపోతుంది. వ్యాపారం నేర్చుకోండి, పట్టెళ్ళిపోతుంది. దానికి పొట్ట ఉంది కాబట్టి ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. కాంట్రాక్టర్ చేసుకోండి, ఏదో పొట్ట ఉంది వెళ్ళిపోతూ ఉంటుంది. పొట్టండి కాబట్టి ఆ కాలం పొట్టం పొట్టని పోషించుకుని దైవ కర్మ మనం విడిచిపెట్టేసినా, మంచి కర్మ విడిచిపెట్టేసినా, దేవుడు ఏ పని చేయమన్నాడో పని విడిచిపెట్టేసినా, మన పొట్ట కోసం చేసుకునే పని చెప్పదు. ఎంత బద్ద కష్టకైనా ముఖం కడుక్కోవాలి కదా. ఇప్పుడు చాలామంది పొద్దున్నే ముఖాలు కడుగుతున్నారని కాఫీ కోసం కడుగుతున్నారు. అది 8 గంటలకే ఒకరి 8 గంటల దాకా నిద్రపోవాలన్న కాఫీ. రాష్ట్రంలో పొద్దున్న 6 గంటలకు కాఫీ ఇచ్చేస్తాడు కూడా, ఏంటి నిద్రపోయడం? కాఫీ ఉన్నదో, ఇడ్లీ ఉన్నదో, పెసరట్ ఉన్నదో, ఏమో. బలహీనులకి, బద్ధకస్తులకి ఆత్మజ్ఞానం రాదని కఠోపనిషత్తు చెప్తాడు. ఇటుగా లేస్తే అటు ఎగిపోయే వాళ్ళకి కూడా ఆత్మజ్ఞానం రాదన్నాడు. ఇటుగాలు వేస్తాడు ఉరిగిపోయే వాళ్ళకి కూడా ఆత్మజ్ఞానానికి వాళ్ళు అర్హులు కాదు. బలహీనులకి, బద్ధకష్టులకి ఆత్మజ్ఞానానికి వాళ్ళు అర్హులు కాదు, వాళ్ళు వారసులు. వీడు ఎవడేమంటున్నాడంటే, భగవంతుడు 20 సంవత్సరాలు సాధన చేస్తున్నాడు. 20 సంవత్సరాలు నేను సాధన చేస్తున్నానండి, ఉదయం 6 గంటలకి 5 గంటలకి లేచిపోతున్నాను నేను. ఆయన లేదు, లేవటం 5 గంటలకే లేస్తున్నాను. ఆత్మసత్యము ప్రపంచము సత్యము కాదు, ఆత్మసత్యము ప్రపంచము సత్యమే కాదు అనుకున్నాను, నా మనసు నిలబట్టలేదని చెప్పాడు. పొద్దున 6 గంటకి కదండి, 5 గంటకి లేచిపోతున్నాను, మనసులో 5 గంటలు లేచి ముఖం కడిగేసుకుంటున్నాను. కడిగిన కూర్చుని ఏమనుకుంటున్నానంటే, ఆత్మసత్యము ప్రపంచము సత్యము కాదు, ఆత్మసత్యము ప్రపంచము సత్యము కాదు, ఆత్మసత్యము ప్రపంచము సత్యము ఇలా అనుకుంటున్నానండి. ఎన్నిసార్లు అనుకున్నా దేశమే సత్యం అనిపిస్తుంది, కానీ ఆత్మసత్యం ఎలా వ్యాధించాలనుకుంటున్నానండి. ఎక్కడ వేసినా అక్కడ ఉంది. ముందు అనుకునే ఇంట్లో పనులు చూసుకుంటున్నాను, ఆత్మ సత్యము, లోకము సత్యము కాదు, ఆత్మ సత్యము అనుకున్నాను. నాలో పొరపాటు ఏం లేదండి, దేహమే సత్యం అనిపిస్తాను, చివరికి ఆత్మ సత్యము కదండి, పొట్ట ఒకటి సత్యం అనిపిస్తాను, ఇలా అనుకుంటాను మాట లేదు. నేను ఇలా అనుకోవటం మాయంటలేదు, ఏదో అనుకుంటున్నాను. అనుకున్నా కానీ నా భావం మటుకు నాకు అక్కడ ఆత్మసత్యం కానీ ఏకాగ్రత రావటం లేదు. నా దేహంపై నాకు భావన కుదురుతుంది కానీ ఆ చైతన్యం మీద నాకు భావ, ఆ శుద్ధ చైతన్యం మీద నాకు భావన కుదరటం లేదు. 26 నుంచి అనుకున్నా ఏదో ఏదో మొత్తం మీద నాకు ఒడ్డుకు రాలేదండి. అనుకోవటం 26 నుంచి అనుకుంటున్నాను, ఒడ్డుకు రాలేదంటే అవి భగవాన్ ఏమంటున్నారంటే, నీ మనస్సు నువ్వు ఆత్మ సత్యం నోడుతో అనుకుంటున్నావు, అక్కడ నీ మనస్సును నోడుతో అనుకుంటున్నావు, కానీ నీ మనస్సును ఆత్మ మీద పెట్టడం లేదు. కానీ నోడుతో అనుకుంటున్నావు, కానీ నీ మనస్సును మట్టికి ఆత్మ మీద నువ్వు పెట్టడం లేదు. మనస్సుకి బయటకు పరిగెత్తు, ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది మనస్సు. ఇంద్రియ మనస్సు ఏం చేస్తుందంటే, ఇంద్రియాల ద్వారా మనసు బయటకు వచ్చేస్తుంది. అందరికీ అన్ని ఇంద్రియ ఒక్కో ఇంద్రియం ద్వారా ఒక వేగంగా మనస్సు బయటకు, అది బయట సినిమాలు చూసి అలవాటు ఉందనుకోండి, కళ్ళ అంతా కళ్ళ ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటున్నాయి. మనకి ఎన్ని ప్రవచనాలు విన్నా సినిమాల మీద టీవీల మీద ఉన్న భక్తి మీద భక్తి కూడా పరమేశ్వరుడు. ఈ చెడ్డ స్నేహాల మీద టీవీల మీద సినిమాల మీద టీవీల మీద ఉన్న భక్తి కూడా శ్రద్ధ కూడా మనకు లేదు. లేదు మనకు తెలుస్తాం కదా, మన హృదయం లోపల మన మనస్సుకి అంతర్దృష్టి కలిగితే, మనకు లోచూపు కలిగితే అంటే మన హృదయంలో ఏముందో, మన మనస్సులో ఏ వికారం ఉన్నాయో మనకు తెలుస్తూ ఉంటాయి. అలా అంతఃకరణ శుద్ధి చేసుకోవాలనే ప్రయత్నమే లేదు. శరీరం కోసం 2 పూటలు స్నానం చేస్తాం కానీ ఇది అంతఃకరణం, ప్రార్థన చోటి జ్ఞానం ధ్యానం చోటి విచారణ చోటి అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి, అంతఃకరణాన్ని బాగు చేసుకోవాలన్న బుద్ధి ఇంకా రాలేదు. ఆ బుద్ధి కూడా నా దయ్యం లేకుండా వస్తున్నాడు స్వామి భగవద్గీత. నీకు ఆ సద్బుద్ధి, నీకు ఆ సహృదయం మీరు అనుకుంటే వచ్చేస్తుందా, నా దయ్యం నీకు అక్కర్లేదా, దయ్యం లేకుండా రాదే, అంతర్యాలను అనుగ్రహించకుండా మీకు రాదే. దమము దయ దానము, దమము అంటే నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. దయ కలిగి ఉండాలి, తోటి మానవుడి పట్ల దయ కలిగి ఉండాలి, ఎంతో కొంత దాన బుద్ధి ఉండాలి. గోటేటి రాఘవరాజు గారికి 13,000 ఎకరం ఉంది యాభైలో, ఇప్పుడు 7 ఎకరాలు ఉంది. అందులో 50 సంవత్సరంలో గోటేటి రాఘవరాజు గారికి 13,000 ఎకరాలు. అది చాలా జాగ్రత్తగా ఉండేది, జాగ్రత్తగా ఆశ్చర్యది పూర్వం 7 ఎకరాలు కోటారు. అంటే మీ సంసారాలు పాడు చేసుకోమని చెప్పి ఇక్కడ చెప్పడం లేదు ఆచార్యుల వారు. అంటే మీ సంసారం తగినట్టు దానం ఉండాలి, మీకు అర్థమవుతుందే, మీ సంసారం తగినట్టు దయ ఉండాలి, మీకు ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం ఉండాలి. మనో నిగ్రహం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అంటే ఇక్కడ ఈ అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆత్మసత్యము నోడితో అనుకున్న ఆత్మ ఎందుకు నిలబట్టలేదంటే, నీకున్న బలచరిత్ర ఏంటో ముందు చూసుకోను, నీకున్న బలచరిత్ర ఏంటో చూసుకో. స్వామి వివేకానంద ఇంకో మంత్రం చెప్పాడు, మీ బలజనతలు మీకు తెలుస్తూ ఉంటాయి. ఈ బలజనతలు నిజం కాదు, పూర్వజన్మలు ఎప్పుడో నేను తెచ్చిపెట్టుకున్నానని తెచ్చిపెట్టుకున్నాయే, అవి నిజం కాదు. అవి నిజం కాదని తెలుస్తాను కాబట్టి గెంటేస్తే పోతాయి. అది ఆత్మలాగా చైతన్యలాగా భగవంతులాగా నిజం అనుకోలేదు, నిజం అనుకోవద్దు. మీకు తెలియక తెచ్చిపెట్టుకున్నారు బాధ, అది మీకు తెలియక బలజనతలు తెచ్చిపెట్టుకున్నారు. ఆ బలజనతలు వచ్చే నష్టం మీకు తెలుస్తుంది, అట్లా మీరు అనుమానించకుండా బయటికి తోలేయటానికి ప్రయత్నం చేయండి, ఏదో రోజున బయటకు పోతాడని చెప్పి పరిచయం మధ్యలో వచ్చింది, మధ్యలో పోతాడు. ఆ బలహీనతలు మీకు మధ్యలోనే వచ్చింది, మధ్యలో వచ్చింది, మీరు ప్రయత్నం చేస్తే మధ్యలో మన శరీరానికి జ్వరం వచ్చింది, శరీరానికి జ్వరం వచ్చింది. ఆ జ్వరం మందులు వాడితే పోతాను కదా, మందులు వాడితే జ్వరం పోతాను. ఇంకేంటే మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది మందులు వాడు. అలాగే బాలహీనతలు కూడా నీకు మధ్యలో వచ్చినాయి. ఏ సహవాస దోషము, జన్మాంతరంలో ఉన్న దోషము, జన్మాంతర సంస్కారము ఎలాగైతేనే వచ్చింది, దాని గురించి భూతకాలంలోకి వెళ్ళి మీ కాలం వేస్ట్ చేసుకోకుండా ఉన్న బలహీన చేసి మీరు అర్థం చేసుకుని సాధన చేసి బయటికి తోరేస్తే నిజంగా పోతాయి. అది పోవాలని మీరు అనుకుంటారంటే మీ పిరిగితనాన్ని గుర్తు, మీ శరీరానికి రోగం వస్తే మీరు మందులు వాడుతున్నారు కదా, డాక్టర్ గారు మైలు నడవమంటే నడుస్తున్నారు కదా, అలాగే మీ బలహీనతలు కూడా రోగాలు అయ్యి మీరు సాధన చేస్తే ఈశ్వరానుగ్రహాన్ని పొందితే వాడంతగా అయ్యి పోతాయి. ఇక్కడ కృష్ణుడు చెప్పింది అది, నా దయవల్ల అన్నీ పోతాయి. అగ్గి పుల్లకి గడ్డి మేడి ఎంత పెద్దదైనా అగ్గి పుల్లకుడు, మీలో ఎంత పాప రాశి ఉన్నప్పటికీ ఈశ్వరానుగ్రహం ఉంది లోకం. దూదికి అగ్గి పూలు అంటిస్తే దూది అంతా ఎలా భస్మ అయిపోతుందో, ఈశ్వరానుగ్రహం కనుక మీకు వస్తే నీ బుర్రలో ఎన్ని దోషాలు ఉన్నా ఎన్ని బలహీనతలు ఉన్నా వాటంటే కాలు బూడిద అయిపోతాయి. కనిపించేవాడు గురువు, కనిపించని వాడు దేవుడు. కనిపించేవాడు గురువు, కనిపించిన వాడు దేవుడు. దేవుడు అంతటా ఉన్నా మనకు కనపడటం ఏం చేత, ఆ చూసే శక్తి లేదు, ఆ చూసే వివేకం లేదు, చూసే జ్ఞానం లేదు. గురువు కనిపిస్తున్నాడు, కనిపించేవాడు గురువు, కనిపించిన వాడు దేవుడు. కనిపించే గురువు మీద నీకు భక్తి లేనప్పుడు కనిపించిన దేవుడి మీద ఉంటుందా? కనిపించే గురువు మీద మీకు విశ్వాసం లేనప్పుడు, భక్తి లేనప్పుడు దేవుడి మీద ఉంటుందా? మీ ఇంట్లో వాళ్ళు ధనవంతులైతే మీకు అన్నం పెడతారు, బట్టలు కొనిస్తారు, సినిమాలు తీసుకెళ్తారు, ఏదో చిన్న కారు మారుతీ కారు కొనిపిస్తారు. కానీ గురువే మీ అజ్ఞానాన్ని పోగొట్టాలని సమర్థుడు గురువు మాత్రము. చెబుతాడు, బోధిస్తాడు, మీరు ఆచరించే ప్రోత్సహిస్తాడు, వాటిని బయటికి దీచడానికి ప్రయత్నిస్తాడు. అంటే జ్ఞానం గురువు యొక్క అనుగ్రహం లేకుండా జ్ఞానం రానే రాదు. అట్టి గురువు మీద మీకు విశ్వాసం లేనప్పుడు, ఆ గురువు మీద మీకు గౌరవం లేనప్పుడు, కనిపించిన గురువు మీద మీకు గౌరవం లేనప్పుడు, కనిపించిన దేవుడి మీద మీకు భక్తి గౌరవం ఎవరు నమ్ముతారు? అబద్ధాలు ఎవరు నమ్ముతారు? కనిపించే మనుషుడి మీద నాకు ప్రేమ లేదు, కనిపించిన దేవుడి మీద ఎక్కడో ప్రేమ ఉందంటే ఎన్ని బూటకాలు, ఎన్ని తంత్రాలు, ఎన్ని నాటకాలు. ఈ కనిపించే మనిషి మీద ప్రేమ లేదు, ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆడి నేను నేను ప్రేమిస్తున్నానంటే ఎవడు నమ్ముతాడు? ఈ మోసపూరితమైన మాటలు. కళ్ళ కనిపించే గురివే మీకు, కళ్ళ కనిపించే గురువు మీద మీకు గౌరవం లేనప్పుడు ఎక్కడో కనిపించని దేవుడి మీద గౌరవం. మన శాస్త్రం ఎలా చెప్పి ఊరుకుంటుంది కాదు, యేసుక్రీస్తు అలా ఉండే విశ్వాసండి. విశ్వాసం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళ విశ్వాసహీనులరా అంటారు. అంటే ఏమంటున్నాడంటే, నీ మనస్సు ఏ విషయాలు అలా వదిలేదు, ఎలా వదిలేదు నీ మనస్సు? నీ మనస్సు మళ్ళీ అటెంటి అడ్డొస్తుంది, మళ్ళీ అటెంటి అడ్డొస్తా ఉంటుంది కదా, అలా ఉండండి చూద్దాం. భక్తి మార్గంలో దేహ మార్గంలోంచి బయటికి రావచ్చు, జ్ఞాన మార్గంలోంచి రావచ్చు, కర్మ మార్గంలోంచి కూడా బయటికి రావచ్చు. కర్మను యోగంగా చేస్తే ధ్యాన మార్గంలో కూడా బయటకు రావచ్చు. ఏ మార్గమైనా మంచిదే, మీకు ఏ మార్గం తేలిగ్గా ఉంటే ఆ మార్గాన్ని మీరు అవలంబించవచ్చు. చాలా కొంతమందికి భక్తి మార్గం తేలిగ్గా ఉండొచ్చు, కొంతమందికి జ్ఞాన మార్గం. వాళ్ళ జన్మాంతర సంస్కారాన్ని బట్టి ఒక మార్గం ఒకరికి ఇష్టంగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. తర్వాత నామాపచారం ఉండకూడదు. మనం ఏదైనా కృష్ణ రామకృష్ణ ఏదైనా అనుకుంటాం అనుకోండి, అనుకున్నప్పుడు గౌరవంగా అనుకోవాలి. గౌరవం లేకుండా అనుకుంటుంది అపచారం. దేవుడి పేరు చెప్పినప్పుడు మనం ముఖం కడుక్కున్నట్టు యాంత్రికి అనుకోకుండా హృదయపూర్వకంగా అక్కడ హృదయం ఉండాలి, మన మనస్సు ఉండాలి హృదయపూర్వకంగా. మన మనస్సు అక్కడ నిలబెట్టి అనుకోవాలి. యాదారూపంగా అనుకుంటాం అనుకోండి, అది అపచారం. నామాపచారం అంటారు. నామాన్ని కూడా అగౌరవపరచకూడదు. నామాన్ని కూడా గౌరవంగా అనుకోవాలి. ఇంచడం నామానికి ఆ నామం కలిగిన వాడికి భేదం లేదు. అద్వైతానుభూతి పొందిన వాడు మాత్రమే అభయస్థితిని పొందుతాడు. రెండో వస్తువు చూస్తున్నంతకాలం దేహమే నిజం, లోకమే నిజం. ఆ దేహాన్ని లోకాన్ని చూసేవాడు ఎవడు భయంలోంచి బయటికి రాలేడు. గాఢ నిద్రలో ఎవరికీ భయం లేదు. మన శరీరం నుంచి పాము పాకిడితేనే మనకు ఏం తెలియదు. గాఢ నిద్రలో ఎవరికీ భయం లేదు. కానీ జాగ్రత్త అవస్థలో మన దేహం కనిపించేవాడికి, లోకం కనిపించేవాడికి, మనకంటే వాళ్ళందరూ వేరే భావన, ద్వైత భావన వచ్చేవాడికి మనకు భయం వస్తుంది. భయం వస్తే దుఃఖం వస్తుంది, భయం వస్తే దుఃఖం వస్తుంది. ఆ ద్వైత భావంలోంచి భయం వస్తుంది, ద్వైత భావంలోంచి ద్వేషం వస్తుంది, ద్వైత భావంలోంచి ద్వేషం వస్తుంది. అది నామాపచారం లేకుండా చేస్తే మీకు భగవంతుడి నామంలో మీకు అపచారం లేకుండా నామాపచారం, భగవంతుడి నామాన్ని మీరు గౌరవంగా, ఇష్టంగా, ప్రేమగా, ప్రీతికి, ఆ నామం గలవాడికి ఆ నామానికి ఏం భేదం లేదు అనేటువంటి ఇష్టంగా మీరు చేస్తంటే భక్తి సాక్షాత్తు ఫలమిస్తుందన్నారు. సాక్షాత్తి ఫలం అంటే అప్పుడే అప్పుడు మీ చేతిలో పడిపోతున్నాను. మీరు ఆ మోక్షం అనే పండు, ఆ జ్ఞానం అనే పండు అప్పుడే మీ చేతిలో పడిపోతున్నాడు. అపచారం చేయకూడదు. తర్వాత మన నోటితో చెబుతాం భగవంతుడి పేరు, కానీ గుండె మన గుండె నమ్మదు, మన గుండె నమ్మదు. ఈ మూడు చక్రం నుంచి మనస్సు, మాట, మనస్సు, మనస్సుతోటి మాటోటి దేహము, ఈ మూడు సమానంగా ఉండాలి. ఈ మూడు సమానంగా, ఈ మూడాటిలో వంకరలు ఉండకూడదు. మూడాటిలో ఈ మూడాటిలో వంకరలు లేకుంటే బుద్ధిలోని వంకరలు పోతాయి, బుద్ధిలోని వంకరలు పోతాయి. మన సాధనంటే ఎందుకంటే మన అంతఃకరణలో ఉన్నటువంటి వంకరలు తీసుకోవడానికి ఈ సాధన. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఈ నాలుగు కలిపేస్తే అహంకారం అది అవుతుంది. ఏమవుతుంది? అంతఃకరణం అవుతుంది. ఈ నాలుగాటిని కలిపే అంతఃకరణము అంటారు. అంతఃకరణం అంటే లోపల ఉన్న పనిముట్టు. అంతఃకరణం అంటే లోపల ఉన్న పనిముట్టు. దాన్ని శుద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దాన్ని శుద్ధి చేసుకుంటే మనకు అప్పుడు అంతర్దృష్టి కలుగుతుంది. ఏం కలుగుతుంది? అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు. విద్యల్లో నేను, ఆత్మవిద్యను నేను అంటాడు భగవంతుడు. అంటే భగవంతుడు గీతలో విభూతి యోగంలో ఏం చెప్తాడంటే లోకంలో అనేక విద్యలు ఉన్నాయి, కానీ ఎవరు నేను ఏ విద్యని? ఆత్మవిద్యను. ఆత్మవిద్య ఎందుకు చెప్పాడంటే ఆ విద్య మాత్రం, మిగతాయన్నీ పొట్టకు సంబంధించిన విద్యలు. ఆత్మవిద్య మాత్రం, ఆత్మవిద్య మాత్రం ద్వారానే ఆత్మ ఎరుకులోకి వస్తుంది. కాబట్టి విజ్ఞానం, ఆత్మవిద్య, విద్యలో అన్నింటిలోకి నేను ఆత్మవిద్యను, ఆ బ్రహ్మ విద్య నేనే, ఆత్మవిద్య నేనే. ఎందుచేత ఆత్మవిద్య లేకుండా, ఆత్మజ్ఞానం లేకుండా, బ్రహ్మజ్ఞానం లేకుండా, ఆ బ్రహ్మ విద్య లేకుండా బ్రహ్మము ఎరుకులోకి రాదు. అయితే ఏ జ్ఞానం ఉంటే, ఏ విద్య ఉంటే భగవంతుడు తెలియబడతాడో ఆ విద్య ఆత్మవిద్య. అది నేనై ఉన్నాను. గీతలో ఏం చెప్పాడు? అది నేనై ఉన్నాను. అంటే మనకు బేసిక్గా భగవంతుడు ఉన్నాడని నోరు పలుకుతుంది, కానీ హృదయం నమ్మటం లేదు. కపటాచార్య ఏమాచారి? కపటాచారి అంటే నోరు పలుకుతాను. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని నోరు పలుకుతాను. ఆత్మసత్యము తెల్లారు కానీ పొద్దున్న 5 లేచి మొదలెడుతున్నాడు అసలు. ప్రపంచం అసత్యము, ఆత్మ కానీ ఆత్మ నిలబట్టడం లేదు. ఏం చేత నిలబట్టడం లేదు? మనస్సు ఆడి బల, ఏ ఇంద్రియం మీద ఆడికి బలహీనత ఉందో ఆ బలహీనత ద్వారా బయటకు వెళ్ళిపోతా ఉంటుంది. 10 రోజుకి 3 సినిమాలు చూసి వాళ్ళు ఉన్నారు. అంటే టీవీ, ఆ బ్రహ్మాండంలో ఎటువంటిదంటే టీవీలు ఇచ్చే ఆనందం, సినిమాలు ఇచ్చే ఆనందం కూడా ఇవ్వలేదేమో అనుకుంటున్నాం మనం. ఈ మనుషులు ఇచ్చే కాలక్షేపం మాటలు చెప్పుకుంటూ మనుషుల దగ్గర కూర్చునే ఆనందం, ఈ అసోసియేషన్ వల్ల వచ్చే ఆనందం, ఈ కంపెనీ జన సమూహం వల్ల వచ్చే ఆనందం, తర్వాత ఏమి సినిమాలు ఇచ్చే ఆనందము, ఈ బుడబొక్కల పౌరులు ఇచ్చే వల్ల ఆనందము, ఈ కాలక్షేపం మాటల వల్ల వచ్చే ఆనందము, టీవీలు ఇచ్చే ఆనందం కూడా బ్రహ్మానందం ఇవ్వలేదేమో అని అటు అటు కూడా తెలుస్తున్నాం. ఆత్మానందం తెలిస్తే అటు తెలుస్తుంది, దానికి మించిన ఆనందం ఇంకోటి లేదు. భగవాన్ ఏమన్నారంటే, మనం ఒట్టి గడ్డికి అలవాటు పడ్డ పశువులు, మనం ఒట్టిగడ్డి తింటానికి అలవాటు పడ్డాం, ఒట్టిగడ్డి తింటానికి అలవాటు పడ్డాం. ఒట్టిగడ్డి తినాలి పడాలంటే ఈ టీవీలో ఇచ్చేయాలని మనం కొంతకాలం అక్కడ పచ్చగడ్డి ఎదురుకుండా వేసారనుకోండి, ఆ పచ్చగడ్డి ఎదురుకుండా వేసినా పచ్చగడ్డి అలవాటు లేకపోతే ఒట్టిగడ్డి కంటే పచ్చగడ్డి బాగుంటుందని తెలియకపోతే దూడ పచ్చగడ్డి తిందాం. మన నెమ్మదిగా దాన్ని నోట్లో పెట్టి అలవాటు చేస్తే రెండు రోజులు మా కంపెనీకి తనకు ఒట్టిగడ్డి వదిలేస్తుంది. దగ్గర పెట్టినా తింద పచ్చగడ్డి అలవాటు లేకపోతే ఏమిటనుకుంటుంది, ఒక రోజు అలవాటు చేసామంటే దాన్ని నోట్లో పెట్టి ఇంకా ఒట్టిగడ్డి కంపెనీకి వదిలేస్తే ఒట్టిగడ్డి పక్కన తినదు. అలాగే ఆత్మానందం రుచి చూసిన వాడికి విషయానందం మీద మనసు తోలి వెళ్ళదు. పశువు లేదా పశువు పచ్చగడ్డి తింటానికి అలవాటు పడ్డ పశువు పక్కన ఒడ్డుకి ఒట్టిగడ్డి ఉన్నా ఎలా తినదో, అలాగే ఆత్మానందాన్ని రుచి చూసిన మనిషి ఇంకా విషయానందం మీదకి వెళ్ళదు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే భగవంతుడి యొక్క స్మరణ, భగవద్ అనుభవం, విషయాలు ఇచ్చే ఆనందం కూడా భగవద్ అనుభవం ఎవరైనామని అనుకుంటున్నా దాని రుచి తెలియక, దాని టేస్ట్ తెలియకుండా ఆ రుచి చూపించేవాడే గురువు. ఆ బ్రహ్మానందం యొక్క ఆత్మానందం యొక్క రుచి చూపించేవాడే వాడే గురువు, వాడే గురువు. అంచేత ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నామాపచారం పనికి రాదు. భగవంతుడు ఏదైనా భగవంతుడి పేరు అనుకున్నప్పుడు నూటికి నూరు పాటు విశ్వాసంతో అనుకోవాలి. ఆ విశ్వాసం ఉంటే భక్తి శ్రద్ధ దానంతలోనే వచ్చేస్తుంది. భజ నిరంతర కర్మయోగి నిరంతర జాగరూకుడు అన్నాడు వేదంలో భగవంతుడి గురించి. నిరంతర కర్మయోగి మాత్రం నిరంతరము జాగరూకుడు, మనకు నిద్రపుడో ఏమీ తెలియదు మనకు, కానీ భగవంతుడు మన నిద్రపుడో కూడా మెలకువగా ఉన్నాడు. నీకు నిద్ర బాగా పట్టిందని చెప్పేవాడు లోపల నువ్వు నిద్రపోతున్నావు, నిద్రను చూసేవాడే సాక్షిగా ఉంటాడు వాడు ఈశ్వరుడు. నువ్వు నిద్రపోతున్నావు వాడు నిద్రపోడు. మీరు పొద్దున రాత్రి నాకు చాలా నిద్ర పట్టిందని చెప్తాడు, మీరు నిద్రపోయిన మాట నిజమే. అంటే ఆ పరమాత్మ మీలో సాక్షిగా ఉండి చెప్తాడు. ఆయన జాగ్రత్త అవస్థలో కూడా అక్కడ ఉంటాడు. వాడు సాక్షిగా ఉండి కదా బాగా నిద్ర పట్టిందని జాగ్రత్త అవస్థలో చెప్పి ఆ స్ఫురణ వచ్చేది పరమాత్మ నుంచి. నువ్వు నిద్రపోయిన వాడు నిద్రపోడు. నిరంతర జాగరూకుడు, నిరంతర కర్మిష్టి, నిరంతర కర్మిష్టి, నిరంతర కర్మయోగి. ఈశ్వరుడు ఎవరు? నిరంతర కర్మయోగి. ఆయనకి చేయవలసిన పని లేకపోయినా చేస్తున్నాడు. ఆయనకి చేయవలసిన పనింటుడు. భగవంతుడికి ఈ పని చేయబోతే ఈ నష్టం వస్తున్నది లేదు. లాభ నష్టాలకు అతీతుడు, లాభ నష్టాలకి అతి అయినా పని చేస్తున్నాడు. అవసరం లేకపోయినా చేస్తున్నాడు. అవసరం మన అవసరం ఉండి కూడా బద్దకిస్తున్నాం చూస్తాడు. అయితే వాడిని నిరంతర కర్మ ఇచ్చేయాలి. అవసరాలతో సంబంధం లేదు, కోరికలతో సంబంధం లేదు, పని పని కోసం నిరంతరం చేస్తూ ఉంటే నిరంతర కర్మయోగం, నిరంతర కర్మ ఇచ్చు. ఎవడు? పరమేశ్వరుడు. అయితే నువ్వు ఏం చేస్తావంటే నీకు నా మనసు ఆత్మ, నేను ఆత్మని ఆత్మ అనుకున్నా మనసు అక్కడ నిలబడ అనుకోవటం అనుకున్నాను. మనసు అక్కడ నీ మనసు అక్కడ ఎందుకు నిలబడటం లేదంటే ఏ విషయం నిన్ను తర్వాత మీరు బలహీనతలు ఏ మనిషి మనిషికి తన బలహీనతలు తెలుస్తే అనుకోండి, ఆ బలహీనతల్లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎంతో కొంత బాధ ఉంటుంది, ఎంతో కొంత పెయిన్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అది పట్టుకుంటే మీరు సక్సెస్ అవుతారు. ఏ అలవాట్లు అయితే మీకు ఉన్నాయో అలవాట్లలోంచి బయటకు రావటానికి మీరు ప్రయత్నం చేసి అలవాట్లలోంచి బయటపడే ప్రయత్నంలో అలవాటు ఎంతో కొంత మిమ్మల్ని బాధించకుండా అలవాటు బయటకు పోవాలి. ఆ బాధ కూడా తట్టుకోవాలి, అదే సాధనలో ఒక బాధ. పెద్ద పెద్ద అలవాట్లు అక్కర్లేదు, సిగరెట్లు కాల్చే అలవాట్లు కూడా. సిగరెట్లు కాల్చుతున్నాడంటే ఆడు సిగరెట్లు కాల్చుతున్నాడు అనుకుంటాడు, ఊపిరితిత్తులు కాలిపోతున్నాయని ఆడికి తెలియదు. సిగరెట్లు కాల్చేవాళ్ళు చుట్టలు కాల్చేవాళ్ళు ఏమనుకుంటున్నారు? ఊది అవసరం పడేస్తున్నాయి అనుకుంటాడు. ఆవి సిగరెట్ కాల్చేటప్పుడు, చొట్ట కాల్చేటప్పుడు, బీడీ కాల్చేసినా వాడు సిగరెట్ ఆడు కా ఆడు ఊపిరి చిత్తులు కాల్చేస్తాడు. ఆయన ఆడు ఊపిరి చిత్తులు కాలిపోతున్నాయని తెలియక పాప ఆడు కాల్చుతాడు, తెలిస్తే ఆడు మానేస్తాడు. నేను సిగరెట్ కాల్చుతున్నారనుకుంటున్నాడు, కానీ సిగరెట్ కాల్చిన తర్వాత తన ఊపిరి చిత్తులు పూర్తిగా కాలిపోతున్నాయని తెలియకపోవడం వల్ల కాలుతాడు. ఆ తెలియ చెప్పేవాడు గురువు. తర్వాత ఇంకోటి మనకి ఏ అలవాట్లు లేవనుకోండి, ఎక్కడేసిన డబ్బు అక్కడ ఉంటుంది. గూట్లో డబ్బు, పరసలో డబ్బు ఎక్కడికి వెళ్ళదు, గూట్లో డబ్బు ఎక్కడికి వెళ్ళదు, మీ వంటి ఇంట్లో డబ్బు ఎక్కడికి ఎక్కడ మన పొట్టకి బట్టకి పెద్ద డబ్బు ఏం ఖర్చు అవ్వదు. అలవాటు లేని మనిషికి డబ్బు అసలు పని లేదు. ఎక్కడ మనిషి అక్కడికి ఇంట్లో ఎక్కడేసినా అక్కడే పడి ఉంటుంది కదా. ఈ డబ్బు ఖర్చు పెట్టేవాడు అందరూ అలవాట్లు తగలేస్తూ ఉంటాం. మన పొట్టకి బట్టకి ఎంత డబ్బు అవుతుంది, పెద్ద డబ్బు అవ్వదు. ఈ డబ్బు ఖర్చు అయిపోతాను, డబ్బు ఖర్చు అయిపోతానికి వాళ్ళు అలవాట్లు ఉన్న వాళ్ళు అలవాటు లేని వాళ్ళకి డబ్బు తోటి పని ఏంటండి అసలు. మీ ఇంట్లో బడ్జెట్ తయారు చేసుకోండి, మీ పొట్టకి బట్టకి ఏమవుతుంది, పెద్ద డబ్బు అయిపోదు. అలవాట్లు ఉన్నవాడికి నెలకు లక్ష రూపాయలు జీతం చాలదు. నెలకు లక్ష రూపాయలు జీతం వచ్చేవాళ్ళు కూడా చివరి వారంలో అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. అలవాట్లే కారణం. అంటే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే చదివే గ్రంథాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏం చేస్తామంటే, నీకు నీ మనసును వాచ్ చేసుకో. ఏ ఇంద్రియం ద్వారా ఏ బలహీనతలోకి నీ మనసు వెళ్తాందో చూసుకో. అప్పుడు అందులోంచి మనసును బయటికి లాగు. ఆ విషయం నుంచి మనసుని బయటికి లాగి దాన్ని భగవద్ ఇంకొకవేళ డైరెక్ట్గా ఆత్మని నిలబెట్టకపోతే నీకు ఒక ఇష్టదేవుడు ఉంటాడు. త్యాగరాజుకి రాముడు ఇష్టదేవుడు, మీరాబాయికి కృష్ణుడు ఇష్టదేవుడు, ఇష్టదైవం. కొంతమందికి ఆ ఇష్టదైవం వంశ పారంపర్యంగా వస్తుంది, కొంతమందికి వంశ పారంపర్య వెంకటేశ్వర స్వామి అయితే కృష్ణుడు రాముడు శివుడు వంశ పారంపర్యంగా కొంతమందికి ఇప్పుడు ఆస్తుడు కొంతమందికి వంశ పారంపర్యంగా ఎలా వస్తాయో, కొంతమందికి ఇష్టదేవుడు కూడా వంశ పారంపర్యంగా ఏదో దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటారు. అంటే రూపం వేరైనా నామ వేరైనా వస్తువు ఒకటే, పరమార్థం ఒకటే. ఏదో రూపాన్ని పట్టుకుని ఏదో నామాన్ని పట్టుకుని ఇంటికాడ రోజు పూజ చేసుకుంటూ ఉంటారు. అది వంశ పారంపర్యంగా కొంతమందికి ఇష్టదేవుడు ఉంటారు. ఆ వంశ పరిపరంగా ఏ దేవుడైనా ఏ దేవుడైనా ఆరాధన అలా దేవుణ్ణి ఆరాధించగా మీరు మీకు పూజ ద్వారా జపం ద్వారా ధ్యానం ద్వారా అనుసంధానం వస్తుంది ఆయన తోటి. ఎవరితోటి బాగా అనుబంధం వస్తుంది. అనుబంధం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ మనసులోని వాసన మీకు తెలియకుండా రాలిపోతూ ఉంటాయి. ఇక్కడి నుంచి రాజులు వెళ్ళికొంటే మనకు మలికిపురం దూరం వస్తుంది. అలాగే మీరు భగవంతుడి భక్తి పెరుగుతుంటే ఆ భగవంతుని కళ్ళతో చూసుకోవటం నేత్ర ఆనందం, భగవంతుని మాటలు చెవులతో వింటాం, భగవంతుని రూపాన్ని కళతో దర్శించడం, భగవంతుడి యొక్క ఆ చెప్పిన మాటలు మననం చేసుకోవటం. రమణ మహర్షి గారు అన్నారు, పశువు గడ్డి తింటుంది, ఆ చిన్న గడ్డి ఆ గడ్డి తిన్న వెంటనే మనకు పాలు ఇచ్చేది, ఆ గడ్డి అరిగిన తర్వాత పాలు రూపంలోకి వస్తుంది. పశువు గడ్డి తిన్నది పాలు రూపంలో ఉండడానికి టైం పడుతుంది. అలా మీరు ఏడు సాధన చేసే పరిస్థితి ఆలోచించుకుంటే అర్థమేంటే, పశువు తినే గడ్డి కూడా పశువు గడ్డే తింటుంది, గడ్డి తిని మనకు పాలు ఇస్తుంది. అది గడ్డి పాలు కింద మారటానికి ఒక రోజు రెండు రోజులు పడుతుంది, అంతే కదా. అలాగే మీరు సాధనా ఫలితం వస్తుంది, కానీ దాన్ని ఎదురు చూసినట్టు ఉండకూడదు, ఎదురు చూసినట్టు కాదు. పశువు గడ్డి తింటే పాలు కింద మారటానికి ఒక రోజు రెండు రోజులు పడుతుంది కదా. మీరు ఏదో గంట సాధన చేసి ఇంకా ఫలితం రావట్లేదు అంటే మీకు మొక్కలేదు, మీరు మీకు పక్వత లేదు, యోగ్యత లేదు, అర్హత లేదు, సంస్కారం లేదు, జన్మాంతర పుణ్యం లేదు కాబట్టి ఇలా అనుకుంటున్నారు. ఆ పుణ్య సంస్కారం లేదు మీకు. పెరిగిన వాతావరణం మంచిది కాదు, పాడు స్నేహాలు. కానీ ఇంకోటి సజ్జనతోడు సాంగత్యం చేయాలనే బుద్ధి కూడా నీకు రాదని అడిగేపుచ్చాడు. జన్మాంతరంలో నువ్వు స్వార్థం లేకుండా ఏదైనా కొంత కర్మ మంచి కర్మ చేస్తుంటే నీకు ఆ బుద్ధి వస్తుంది. కానీ అది ఆ బుద్ధి ఒకసారి వచ్చింది ఎత్తి మీద పడిపోదు అన్నాడు. ఆ జ్ఞానం అనేది లోపల నుంచి ఊరేది పైనుంచి పోసేది కాదు. నీకు ఆ బుద్ధి లోపల నుంచి రావాలి కానీ పైనుంచి పోసేది కాదు. శ్రద్ధగా చదువుకోవాలని బుద్ధి అడిగి లోపల నుంచి రావాలి కానీ నేను చెబితే అని చెప్పి చదువుకుంటాడు. అది నీ మనస్సు ఏ ఇంద్రియం ద్వారా బయటికి వెళుతుందో జాగ్రత్తగా చూసుకో. ఒక మనిషి చనిపోవటానికి ఒక క్యాన్సర్ కాదు, మనిషి చనిపోవడానికి ఒక 10 రోజులకు ఏదో రోగం చాలు, మనిషి పాడైపోవడానికి ఏదో ఒక అలవాటు చాలు. మనిషి పాడైపోవడానికి ఒక అలవాటు, అన్ని అలవాట్లు ఉండక్కర్లేదు మనిషి పోవడానికి. ఒక ప్యాకెట్ ఉంటే 100 ఎకరం ఆడిపోతుంది. ఒక ప్యాకెట్ అలవాటు ఉందనుకోండి, అది పైకి మనం మంచిగానే కనిపిస్తాడు, ఈ 100 ఎకరం అయిపోతున్నాడు. మంత్రుడు మరీ అధికంగా మాట్లాడుతూ ఉంటాడు, ఆ ఇంట్లో వాడు కూడా అప్పులు చేస్తున్నాడని తెలీదు. మీకు అర్థమవుతుంది, అప్పులు ఏమి ఇంటికి వస్తూ ఉంటారు, ఇంట్లో ఇంటికి వస్తానికి ఇంట్లో తెలుస్తుందని మీరు ఇంటికి రావద్ది పలాన చోట కూర్చొని వచ్చి మీకు నేను బాధ్యత తీర్చేస్తాను అంటాడు. ఇంటికి వస్తే అప్పు ఉందని అడిగి ఇంటికి రావద్దు, ఎప్పుడు మీకు బాధ్యత ఉంటే అడగను కానీ ఇంటికి రావద్దు అని ముందే చెప్తాను. ఆ బుద్ధి కూడా మీకు రాదు ఈశ్వరానుగ్రహం కనుక లేకపోతే, ఈశ్వరుడి పూర్వపుణ్యం మీకు ఏదైనా లేకపోతే, సజ్జన సాంగత్యం కనుక లేకపోతే, మనం ఈశ్వరునితో మన మనస్సును మన బుద్ధిని అనుసంధానం చేసుకోవాలన్న బుద్ధి కూడా మీకు రాదు. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంస్కృతం. ఒక రామకృష్ణుడు నాకు దొరక్కపోతే ఏమై ఉండేవాడు అన్నాడు వివేకానంద. అది దేవుడి మీద నమ్మకం ఉండేది కాదు వివేకానంద. ఒక రామకృష్ణుడే కనుక నాకు దొరక్కపోతే ఏమై ఉండేవాడు. అలాగే నిజమైన స్నేహం అలా శ్మశానానికి వెళ్ళి వరకు ఉంటుంది. అది మన ఎవరు మన పద్మపాదుడికి కాశీలో మణికర్ణికా ఘట్టంలో శంకరాచార్య వారికంటే పద్మపాదుడి వయసులో 2 సంవత్సరాలు పెద్దవాడు. మణికర్ణికా ఘట్టంలో ఈయన స్నానం చేసి వస్తున్నాడు శంకరాచార్య వారు. ఆయన స్నానానికి వేవులో దిగుతున్నాడు. ఎవరు? పద్మపాదుడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు దాన్ని. చూసుకోగానే ప్రేమ కలుగుతుంది. దానికి ఏమంటారు? చూసి లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు. ఆ రేవులో వాళ్ళిద్దరికి ఆ స్నానాలు చేసే రేవులో వాళ్ళిద్దరికి స్నేహం కలిగింది. చనిపోయే వరకు అలా ఉన్నారు. అది జన్మాంతర అనుభవం. అది జన్మాంతర అనుభవం. శరీరం చనిపోయే వరకు అలా ఉన్నారు. ఇప్పుడు శనివారం స్నేహం, ఆదివారం విరోధాలు. ఈ స్వార్థాన్ని కేంద్రంగా పెట్టుకుని స్నేహాలు చేస్తే ఎంతకాలం నిలబడతాయి స్నేహాలు? ఇప్పుడు మన శరీరం మీద కురిపేసింది అనుకోండి, నీకు అర్థం, మన శరీరం మీద కురిపోయి కదా, నేను మందు వేసి పోగొట్టుకోడు ఎందుకు అనుకోను, మందు వేసి పోగొట్టుకుంటాం ఏం చెప్పింది, మనకు అపకారం చేస్తుంది, బాధ కలిగిస్తుంది. తర్వాత మన ఇంట్లో వెళ్ళాలి సరే, వాళ్ళకి భగవంతుడి మీద ఏం నమ్మకం లేదనుకోండి, మన డ్యూటీ చేయాలి కానీ, మన డ్యూటీ చేయాలి కానీ మన భక్తిని పోగొట్టు, వాళ్ళకి భక్తి లేదని మన భక్తిని పోగొట్టుకోకూడదు. అయితే ఒక ఇంట్లో ఉన్నాను కాబట్టి డ్యూటీ చేయాలి. మన ఇంట్లో మన శరీరం మీద కురిపేసింది అనుకోండి, మన కురిపోయిన జాగ్రత్త పెట్టుకుంటాం, జాగ్రత్త పోగొట్టుకోవడానికి ఏం చెప్పాలి, అలా వదిలేస్తే మనకు దుఃఖం కలగజేస్తుంది. భగవంతుడి నామం కూడా ఇష్టం. ఇది వేలవారి కింద వేలపాలంక ప్రేమగా అనుకోవాలి, ఇష్టంగా అనుకోవాలి. నామాపచారం చేయకూడదు, నామాపచారం చేయకూడదు. భక్తి సాక్షాత్తు నీకు ఫలం ఇస్తుంది అన్నాడు. నీ బజార్లో చెల్లేదో కొనుక్కోవడం కాదు, నీ సాక్షాత్తు నీకు అరి చేతిలో పడుతున్నాడు. అయితే భక్తి ఎటువంటిదే ఉండాలి? అహేతుక భక్తి అంటే హేతు ఉండకూడదు, భక్తి కనపడాలి. కారణ భక్తి కాదు, నిర్హేతుకంగా ఉండాలి. హేతు అంటే కారణం, అంటే నీకు భగవంతుని మీద ప్రేమ ఉండాలి, భగవంతుని మీద భక్తి ఉండాలి, కారణం కనపడకూడదు. నీకు అర్థమవుతుందా? కారణం కనిపిస్తుంది, కారణ భక్తి అవుతుంది. ఆ కోరికలు నెరవేరుతాయి, నీకు కోరికలు నెరవేరుతాయి కానీ మోక్షం శ్రద్ధ. కోరికలు ఇది లోకం ఎంత నిజమో, ఈ దేహం ఎంత నిజమో, మీరు ఎంత నిజమో, నేను ఎంత నిజమో, కోరికలు నెరవేరినా అంతే లేదు. అది ఇంకోటి, ఒక కోరిక నెరవేరింది అనుకోండి మనకి, నీకు అర్థమవుతుంది, ఒక కోరిక నెరవేరింది అనుకోండి, నెరవేరితే నెరవేరిపోతే ఒకరికి నెరవేరింది అనుకోండి, అది ఏం చేస్తుందంటే ఇంకో పది కోరికలు తీసుకొస్తుంది. అక్కడితో ఆగదు, అగ్నిలో నెయ్యి వేస్తామంటే ఇది పెరుగుతూ ఉంటుంది. ఒక కోరిక నెరవేరింది అనుకోండి, ఈ కోరిక నెరవేరిన కోరికలు ఇంకో పది నెరవేరిన కోరికలు తీసుకొస్తుంది. ఇక్కడ నెరవేరింది మీరు కూడా రెండాలి, అవి కూడా కాపుల్లాలి. శనివారం భోజనాలు ఎక్కడైనా కనిపిస్తే మన మీద కాకులు మంచి, మనం ఎక్కడ ఎవడకు దొరికింది అని తినేస్తాం. తహసీల్దారి గారు దొరికింది, తహసీల్దారు కలెక్టర్ గారికి దొరికింది, కలెక్టర్ గారు మంత్రి గారికి దొరికింది, మంత్రి గారు భర్తకు దొరికింది, భర్త భార్యకి దొరికింది, భార్య బ్యాంకులు అవి చేసుకుంటారు. భర్తకు తెలియకుండా భర్తకి, భార్యకి తెలియకుండా భర్తకు కూడా అకౌంట్లు ఉంటాయి ప్రతి ఇంట్లో. ఎవరు అకౌంట్ ఆడదు, భర్తకు తెలియకుండా భార్య దాచుకుంటారు డబ్బు, భార్యకు తెలుసుకుండా భర్తకు దాచుకుంటారు. వాళ్ళకి సెపరేట్ అకౌంట్లు ఉంటాయి, వాళ్ళకి సెపరేట్ సెపరేట్గా అకౌంట్లు ఉంటాయి. ఇప్పుడు ఏ సందర్భంలో చెప్తున్నాయో, కాకులు కాకులు ఎలా కాదు. ఇప్పుడు ఆఫీసులో ఎవరికి డబ్బు దొరికి వాళ్ళే తినేస్తారు. కొంతమంది ఆఫీసులో పంచి పెడతారు పోనీ, కొంతమంది నాకు పలాన రోజులు వచ్చి లక్ష ఇచ్చారని ఆఫీసులోనే పంచి పెడతారు, కొంతమంది ఆఫీసులో కూడా పంచి పెట్టారు. ఈ కాకులు మనలో మీరు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే జనవరాలు చేస్తారు కదా, 11 రోజులు కాకులు చేస్తారు, అన్నం పెడతారు కాకులు. ఒక కాకి అన్నం కనపడిందంటే కావు 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 అని మిగతా కాకులు పోయేసి మనిషి ఎలా కాదు, ఎవరు ఎవరికి దొరికిన అన్నం ఆడ తినేస్తారు. మన మీద కాకులు దొరికి కాకులు సమిష్టిగా తింటారు, మిగతా కాకులన్నీ తీసుకొస్తారు. మీరు ఆ పిండాలు వేస్తారు కదా, 10 కాకులు కలిసి తింటారు. మనిషి అలా కాదు, ఎవరి చేతికి దొరికింది అది తినేస్తాడు. కొన్ని ఆఫీసులో అయినా పంచి పెట్టడు, ఇంట్లో కూడా ఎవరి అకౌంట్ రాలి. ఒకసారి మురిగన్న అన్నాడు, మురిగన్న రంగన్న రంగన్న భగవంతుడు ఏం చెప్పాడంటే, నువ్వు నా గురించి అక్కడక్కడ చెబుతున్నావు, భగవాన్ ఇచ్చివాడు అట్టివాడు నువ్వు చెబుతున్నావు, అట్లని మాట చెప్పబోకన్నాడు. భగవాను వాళ్ళది ఎల్కేజీ స్నేహం, ఎవరిద్దరికి ఆ భగవానికి ఎవరికి రంగనికి ఎల్కేజీలు ఎల్కేజీ యూకేజీలు అప్పుడు కలిపి చదువుకున్నారు. చదువుకుంటే వాళ్ళిద్దరు ఎరే నువ్వు నువ్వు అనుకున్నవారు, భగవాన్ కూడా నువ్వు అని కూడా చిన్నప్పుడు స్నేహాన్ని బట్టి ఈయన కూడా నువ్వు అనుకోడు అన్నాడు. నువ్వు భగవాన్ అరుణాచార్యులు ఇచ్చావు, భగవాన్ దగ్గరికి ఇల్లు ఇచ్చావని నువ్వు నా గురించి యాగి చేస్తున్నావు, భగవాన్ ఇంతరివాడు అంతరివాడు జ్ఞానని ఏది యాగి చేస్తున్నావు, నన్ను యాగి అక్కడికి చేయొద్దు అన్నాడు. రంగజ్ఞుడు ఏం చెప్పాడు, నన్ను యాగి చేయొద్దు, ఎంత మనం గుట్టిగా ఉంటే మంచిది, ఎంత గుమ్మనుగా ఉంటే అంత మంచిది, జ్ఞానానికి ప్రచారం ఎంచుకోయా, జ్ఞానానికి ప్రచారం ఎందుకు, అజ్ఞానానికి ప్రచారం ఉండాలి, జ్ఞానానికి ప్రచారం ఎందుకు, మంచి చెడ్డకు ప్రచారం ఉండాలి కానీ మంచికి ప్రచారం ఎందుకు, నా గురించి యాది చేయక రంగన్న. అప్పుడు ఈ ఉదాహరణ చెప్పాడు ఎవడు రంగన్న, కాకులు చేసి ఈ పని కూడా చెయ్యాలి. ఎక్కడైనా అన్నం దొరికితే, అన్నం దొరికితే కాకులు 10 కాకులు తీసుకొస్తున్నాయి, నీ దగ్గర పొందే శాంతిని మిగతా వాళ్ళు కూడా అనుభవిస్తారని నేను పిలుస్తున్నాను. కాకులు కాకులు మాత్రం విలువలు నాకు లేదా, కాకులు చేసే పని చేయడానికి కూడా నేను సమర్థన కాదా అన్నాడు రంగన్న. ఆ సందర్భంలో ఈ కాకులు ఉదాహరణ రంగన్న చెప్పాడు. అంటే నువ్వేం చేయాలంటే నీ మనస్సు నీ బలహీనత, నీకు ఏ బలహీనత ఉందో ఈ బలహీనతల గురించి కంగారు పడక్కర్లేదు మనం. అది సాధన చేస్తే పోతుంది, సాధన చేస్తే బలహీనత పోతుంది. అయితే మీకు రోజు సినిమాకి ఇది అలవాటు ఉందనుకో, ఆ సినిమాకి వెళ్ళిన అలవాటు వాళ్ళతో స్నేహాలు చేస్తే అలవాటు నెమ్మదిగా పోతుంది. మీకు ఏ అలవాటు ఉందో అలవాటు లేని వాళ్ళతో మీకు స్నేహం చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడుతుంది, నెమ్మదిగా అలవాటు పోతుంది. ఆ పవిత్రతారు అది ఏకాగ్రతారు ఆచార్య వరన్నాడు. నువ్వు ఈశ్వర ఆ చించినాడు రావి గారు ఆ కృష్ణుడి కోసం ఎలా పనిచేశారో, కృష్ణుడి కోసం ఎలా సంపాదించారో, ఆయన కొడుకుతో వేరు పడ్డా కూడా సంపాదించారు. ఎందుకు కొడుక్కి ఇవ్వడానికి కాదు, వేరు పడిపోయి కృష్ణుడి కోసం సంపాదించారు. అలాగే నువ్వు నిష్కామ అంటే ఈశ్వరార్పితంగా ఈశ్వరుడు సమర్పించడానికి నువ్వేదో కొంత అనుభవించిన నీ పొట్ట కోసం బట్ట కోసం నువ్వు కొంత అనుభవించిన ఆ ఈశ్వరు యొక్క ఈశ్వరు ప్రీత్యర్థం కనుక నువ్వు సంపాదిస్తాంటే నువ్వు పని చేస్తుంటే సంపాదిస్తాంటే నీ వాక్యం కూడా ఈశ్వరు యొక్క ఈశ్వరు వాక్యాన్ని వినిపించడానికి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి నీ నోరును ఉపయోగిస్తాంటే ఆ ఈశ్వరు దేవాలయాల చుట్టూ నీ కాళ్ళని తిరుపుతుంటే నీకు అర్థమవుతుందా, ఆ ఈశ్వరు యొక్క రూపాన్ని నేత్రాలతో అనుభవిస్తుంటే ఎనికల ప్రయోజనం ఏముంది, బాహ్యంగా ఏముంది నీకు అనిపిస్తుంది, కానీ దీనివల్ల చిత్తశుద్ధి కనిపిస్తుంది అన్నాడు. దీనివల్ల ఏం కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అంటే చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే మనిషి మోక్షం పొందాలి, ఇంకో దారి లేదు. చిత్తశుద్ధి లేని వాడికి మోక్షం లేదు. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఏవయ్యా, అడు యోగి వ్యామని అంటాడు. చిత్తశుద్ధి లేని శివ పూజలు దేని కోసం ఇది చిత్తశుద్ధి కలుగుతుంది. ఇలాగా ఏకాగ్రత ఎలా కలుగుతుంది అని చెప్తాడు ఆచార్య వాడు. ఏకాగ్రత కలిగింది, ఏకాగ్రత ఎలా కలుగుతుందంటే నీ ఇష్టదేవుడి పట్ల అంటుకు పోవటం. నీ ఇష్టదేవుని అంటుకుని ఎవరు ఇష్టదాయి ఆ ఇష్టదేవుడు మీరు పడుతున్నప్పుడు కూడా ఆ నామాన్ని స్మరించుకోవడం, ఆ రూపాన్ని చూసుకోవడం, ఆ రూపాన్ని చూసుకోవడం, ఆ నామాన్ని స్మరించుకోవటం. ఆ నామం వల్ల నీ జీవకు ఆనందం, ఆ కళ ద్వారా ఆనందాన్ని చూసుకోవటం. మహాత్మా గాంధీ గారు అన్నారు, ఈ మూడే మిమ్మల్ని పాడు చేస్తున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి కళ్ళు, రెండు చెవులు, మూడు నోరు. ఈ మూడాటి వల్ల మీరు అందరూ పాడైపోతున్నారని చెప్పారు. మీరు పాడైపోవడానికి 90 కారణాలు అయ్యి, ఈ మూడే కారణం మీ కళ్ళు ఒకటి, మీ చెవులు ఒకటి, నోరు ఒకటి. పాడు మాటలన్నీ మాట్లాడటం, పాడు దృశ్యాలన్నీ చూడటం, పాడు మాటలన్నీ వినటం. మాట్లాడితే పాడు మాటలు, వింటే పాడు మాటలు, చూస్తే పాడు దృశ్యాలు. ఈ మూడింద్రియాలలో మీరు పాడే కనీసం మీరు పాడైపోతున్నారంటే సంగతి కనీసం మీకు తెలియట్లేదండి. సాధన ఏం చేస్తారన్నారు, నోరు ఓపించేస్తే పాడు మాటలు, చెబులు చెబుతుంటే పాడు మాటలు, ఏదైనా చూస్తే మీకు మంచి దృశ్యాలు నష్టం చెడ్డ దృశ్యాలు. ఈ మూడు మీరు నిరోధించుకోలేనప్పుడు, ఈ మూడు మీరు కంట్రోల్ చేసుకోలేనప్పుడు మీకు ఆత్మజ్ఞానమా, భగవద్ అనుభవమా? ఎందుకు ఈ బుడబొక్క మాటలు? ఎవరిని మోసం చేస్తారు మీరు? ధనవంతుల గురించి చెప్పుకుంటారంటే ప్రీతిగా ఉన్న చెవుడు మీకు భగవంతుడి గురించి మీరు వినరు. ఇచ్చే మీకు ధనం మీద ఆసక్తి, ఈశ్వరుడి మీద లేదు. నేను చెప్పిన మాటలు మీరు నమ్మద్దు, ఇంటికి ఆలోచించుకోండి. నువ్వు మన ఇంట్లో ఎవడైనా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు అనుకోడు మాట, అదేదో మనం ఉద్ధరి చేస్తాడు అనుకుంటాం, ఏం ఉద్ధరించడు. మన ఇంటికి వచ్చి సేవ చేయడు, పైన మన ఇంట్లో 4 రోజులు ఉంటాడు సేవలు చేయాలి. ఆడు ఉద్యోగం చేసినందుకు అది ఏం మనం ఉద్ధరించడు. ఏదో ఆ ఉద్యోగం చేస్తున్నాడు, చీఫ్ సెక్రటరీ చేస్తున్నాడు, సెక్రటరీ చేస్తున్నాడు అనుకుంటాడు. అది ఏది మన వస్తాడు, ఎప్పుడైనా మన ఇంటికి వస్తాడు, మనకేం సేవ చేయడు, ఆడికి సేవలు చేసి మనం పంపాలి. ఇది వీడు ఉద్యోగస్తుడు, వీళ్ళందరూ ఉద్యోగస్తులండి. అంటే ఆడు సెక్రటరీ చేస్తున్నాడు, వాడి వల్ల మనకి ఏమప్పగా ఆడి ఇంటికి వచ్చింది. 4 రోజులు ఉంటే రోజు బూట్లు వేసి పాయసం వేయడం పెట్టారు మనం. ఆడు చీఫ్ సెక్రటరీ, ఏం సెక్రటరీ, ఆడు చీఫ్ సెక్రటరీ. ఒకటి కలెక్టర్, ఒకటి చీఫ్ సెక్రటరీ, ఒకటి ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆడికి బూట్లు ఉండాలి, పాయసం ఉండాలి. అది పాయసం బూర్లో అనుకుని మనతో చెప్పరు. అది నోటితో చెప్పకుండా చెప్తే అది నూనె పలుకుతుంది. బూర్లు బూర్లు అనుకున్నా బూర్లు నుంచిలా చేస్తారు వాళ్ళు. అది నోటితో బూర్లు నీ బూర్లు కూడా వచ్చేస్తుంది. మనకి ఏదైనా చిన్న ఉద్యోగం కూడా ఇప్పించారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చారు. కానీ వాళ్ళు వచ్చే మటుకు మనం గౌరవం చేయాలి. ఆయనే ప్రధానమంత్రులు, ఆయనే మంత్రులు. ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు అంటున్నారు. కోరిక నెరవేరటం లేదు, నేను మీ అందరిలాగే దండెట్టుకున్నాను అంటున్నారు వాళ్ళు. నేను అమెరికా వాళ్ళు చేయకుండా మాటలు ఇచ్చాను చేస్తానని చేయలేకపోతున్నాను. ఎవడో నాకు అడ్డు వచ్చేస్తున్నారు, నా వల్ల అవ్వదని నాకు అర్థం వచ్చాను. ఇంకా దండెట్టుకోవటం పని దండెట్టుకున్నాను, ఏం చేయాలి మరి? ఎలా దండతోటి జీవితం గడపాలి కదా, చచ్చిపోలేదు కదా అంటున్నారు ప్రధానమంత్రి చెప్పే మాటలు. ఏదైనా బెంగ వచ్చినంత మాత్రం చచ్చిపోలేం కదా, అలా కాలక్షేపం చేయాలి కదా అంటున్నాను. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? అంటే ఇప్పుడు మీ మనస్సు ఏ విషయం మీద బయటకు వెళుతుందో చూడండి, ఏ బలహీనత మీద బయటకు వెళుతుందో చూసుకోవాలి. ఆ బలహీన అందరికీ ఒకటే మందు కాదు, అందరికీ ఒకటే మందు కాదు, ఎవరి మటుకు అది చూసుకోవాలి. ఏది గాంధీ గారు చెప్పారు కదా, ఈ మూడు చాలు మొత్తం అందరు పాడు చేయటం, కళ్ళు ఒకటి, చెవులు ఒకటి, నోరు ఒకటి, ఈ మూడు చాలు మీరు పాడైపోవటం కదా. మీరు కంట్రోల్ చేసుకోకపోతే మొత్తం ఇంద్రియాలు, అన్ని ఇంద్రియాలు కాదు, ఈ మూడాటి వల్ల మీరు పాడైపోతారు. అందుకే మూడు కోసుల బొమ్మను తయారు చేస్తారు. మూడు కోసుల బొమ్మ ఆయన అనేవారు, నా గురువు మూడు కోసుల బొమ్మ, నా గురువు మూడు కోసుల బొమ్మ. అంటే నువ్వు భగవంతుడి మీద లగ్నం చేయి. అది ఆచార్యులు వారు చెప్పింది మర్చిపోతున్నావు. ఒకటి చిత్తశుద్ధి గురించి చెప్పాడు, రెండు ఏం చెప్పాడు? ఏకాగ్రత ఎలా వస్తుందంటే నీకు ఏది అంటే ఆత్మకి నామరూపాలు లేదు. రమణ మహర్షి గారు ఎక్కువ ఆత్మచింతన ఆత్మచింతన అంటారు. ఒకవేళ ఆత్మచింతన మీరు చేయలేరు అనుకోండి, ఏదో రూపం ఉన్న అవతార పురుషులు ఎవరు, అక్కడ కృష్ణుడు కానీ, రాముడు కానీ, శంకరుడు కానీ, సుబ్రహ్మణ్యుడు కానీ, ఎవరు ఒకరు అవతార పురుషులు. వస్తువు ఒకటే, ఇలా ఒకే వస్తువు రూపాలు ధరించింది. నీకు అర్థమవుతుంది? అదేవిధంగా నీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి రూపాన్ని చింతించుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం, రూపాన్ని ధ్యానం చేసుకోవటం, కళ్ళతో ఆ రూపాన్ని చూసుకోవటం. నీకు అర్థమవుతుందని నామాన్ని మనస్సుతోటి స్మరించుకోవటం. ఒకవేళ నీకు రూపం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది నామాన్ని పట్టుకోవటం, నామం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకోండి రూపాన్ని పట్టుకోవటం, ఇలా రూపం చుట్టూరు నామ చుట్టూ ఇలా తెలియటంటే కొంతకాలానికి ఏకాగ్రత వచ్చేస్తుంది. చిత్తశుద్ధి వచ్చేస్తుంది కర్మయోగం వల్ల, చిత్తశుద్ధి వస్తుంది భక్తి యోగంలో, ఏకాగ్రత వస్తుంది. మరి మోక్షం ఎలా వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది. మోక్షం ఎలా వస్తుంది? ఈ రెండు కుదిరితే ముందు ఎక్కిద్దండి. ఏది ఈ చిత్తశుద్ధి ఏకాగ్రత కనుక కుదిరితే మీకు జ్ఞానం సముపార్జన పట్టి దాన్ని మీ లోపల నుంచి ఊగుతుంది. అది జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ రెండు వచ్చినప్పుడు, ఏకాగ్రత వచ్చినప్పుడు, పవిత్రత వచ్చినప్పుడు, ప్రవీణత వచ్చినప్పుడు, చిత్తశుద్ధి వచ్చినప్పుడు, వీటిలోంచి వాటి వల్ల మీకు లోపల జ్ఞానం ముముక్షత్వం వస్తుంది, ఆ జిజ్ఞాస వస్తుంది. ఆ జిజ్ఞాస ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు జ్ఞానం సంపాదించాలి. నిరంతరం ఇది రాత్రి ఇది పగలని తెలియకుండా ఆ జ్ఞానం కోసం కృషి చేస్తారు. ఆ జ్ఞానం కృషి, ఆ జ్ఞానం వల్ల వచ్చే పండే మోక్ష ఫలం. అదే ఫలం. అదేంటి ఫలం? మోక్షం. ఆ జ్ఞానం అనే పండు అదేంటది? జ్ఞానం అనే పండు, అది మోక్షం. మోక్షం అనే పండు నీకు అర్థమవుతుందా? అదే గణపతికి శివుడు పండు ఇచ్చినప్పుడు, మామిడి పండు ఇచ్చినప్పుడు నాకు ఇవ్వలేదని దెబ్బలు ఎడతాడు ఎవరు? సుబ్రహ్మణ్యుడు ఏమంటాడంటే, వాడికి ఇచ్చావు నాకు ఇవ్వలేకపోతే, అప్పుడు ఏమంటాడంటే, నీకు ఆ పండు ఎందుకు, ఆ మామిడి పండు తింటే పోతుంది, ఆ మామిడి పండు తింటే పోతుంది. నువ్వు జ్ఞానం అనే ఫలం. ఏ ఫలం? జ్ఞానం అనే ఫలం. ఎది ఫ్రూట్ ఏకమనే పండు. నువ్వు ఓ సుబ్రహ్మణ్య ఎందుకు ఆ పండు కోసం వీడిస్తావు? ఒకే పండు ఉంది, ఎవరు ఒకరు ఇద్దరికి ఎలా ఇస్తారు ఒక పండు? ఈ పేచీ నారదుడు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఈ పేచీ ఆయన భూమి మీద తీసుకురావటం ఎవరిని? సుబ్రహ్మణ్యుని భూమి. ఆడి జ్ఞానపురుడు అది దొమ్మర విద్యల గురించి చెప్పడు. సుబ్రహ్మణ్యుడి జ్ఞాన గురు దొమ్మర విద్యల గురించి చెప్పడు. వాళ్ళు ఏంటి ఫ్రూట్ అప్పుడు జ్ఞానమైన ఫలం నీకు, ఆ ఫలం బయట ఉన్న ఫలం తింటే పోతుంది, నీకు ఆ ఫలం నీకెందుకు? ఏం చేసుకుంటావు ఫలం? తల ప్రభావంలో కొట్టుకుపోతుంది ఆ ఫలం. ఎద్ది ఫ్రూట్ అప్పించడం, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. శివుడు సుబ్రహ్మణ్యుడికి చెప్తాడు, శివుడు పాత్ర పని, సుబ్రహ్మణ్యుడికి కొత్త రూపాయి, ఈ రెండు బజార్లో మారుతారు. పాత రూపాయి మారుతుంది, బజార్లో కొత్త రూపాయి మారుతుంది, కానీ రూపాయి కొత్త రూపాయి చూడటానికి బాగుంటుంది. బజార్లో రెండు మారుతాయి. మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ, సుబ్రహ్మణ్య మేనిఫెస్టేషన్ ఆఫ్ శివ. అది తింటే పోతుందిరా నీకెంత, యూఆర్ ది ఫ్రూట్ ఆఫ్ ఇద్దాం, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. అది చిత్తశుద్ధి వల్ల ఏమొస్తుంది, కర్మయోగం వల్ల ఏమొస్తుంది, కర్మను యోగంగా చేస్తే ఏమొస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. భక్తి వల్ల ఏమొస్తుంది, ఏకాగ్రత వస్తుంది, పవిత్రత వస్తుంది, భక్తుడు పవిత్రుడు అవుతాడు. అలా కబీర్దాసు వాళ్ళు అలాగే అయ్యారు, పవిత్రుడు. భక్తి వల్ల ఏమవుతారు మనుషులు, పవిత్రులు అవుతారు. తర్వాత జ్ఞానం వల్ల ఏమొస్తుంది, సాక్షాత్తు మోక్షం వస్తుంది. ఏమొస్తుంది, సాక్షాత్తు మీకు మోక్షం కలుగుతుంది. అది దేని వల్ల మోక్షం కలుగుతుంది, ఆత్మజ్ఞానం వల్ల కలుగుతుంది. అందుచేత ఆత్మజ్ఞానం నేనే, ఆత్మజ్ఞానం వల్ల మనకి ఏం కలుగుతుంది, మోక్షం వస్తుంది. అంటే కృష్ణుడు గీత ఏం చెప్పాడు, దేవతలకు దేవుడు. కృష్ణుడు అంటే ఎవరు, దేవతలకు దేవుడు, దేవాది దేవుడు. ఎవరు, దేవాది దేవుడు. ఆ కృష్ణుని చూడటానికి ఆ బృందావనలు గోపికలు వెళ్ళేవారు. ఆ ఇంట్లో వాళ్ళు అడుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, ఆ ఇంట్లో వాళ్ళందరూ అడుగువారు గోపికలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా బాబా. వాడి దగ్గరికి వెళ్తే నష్టం ఏంటి అను అనువరు ఇల్లు, వాడు బట్టలు లాగేస్తాడు. అడు దొంగడు, వాడు నీ బట్టలన్నీ లాగేసుకుంటాడు, వాడి దగ్గరికి వెళ్ళొచ్చు అంటాడు. నీకు అర్థం అవుతుందే, అంటే పోలీసు సరదా చూడటానికి అర్థం, వాడిని ప్రేమించలేని అనుభవం. సరదా చూడటానికి వెళ్ళే ప్రమాదం, అప్పుడు కూడా కృష్ణుడికి ఎగ్నిస్ట్ పార్టీ ఉంది. ప్రపంచంలో ఎప్పుడూ మంచి చెడ్డ ఉంటుంది. గాంధీ గారు, మహాత్మా గాంధీ గారికి కూడా ఇక్కడ శక్తులు ఉన్నారు. గాంధీ గారు మీరు చంపేస్తారు ఒకటి చెప్పాడు కూడా, రెండు రోజులు మీరు చంపేస్తారు, చంపేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. జాగ్రత్తగా ఉండ మనం, ఒకవేళ నా దేహం చంపబ తుపాకు పెట్టి కాల్చడం ఉండడం వల్ల చంపబడే యోగం ఉంటే యోగం మీరు నేను తప్పించుకోలేను. ఈశ్వర సంకల్పం ఎలా ఉంటాడు, భయపడి ఏ పని మాన అన్నాడు. ఎవరికో భయపడి, ఎవరో చంపేస్తారని భయపడి నా చేతిలో ఉన్న కట్టం విడిచిపెట్టిన అన్నాడు వాడు బాపు. దట్ బోల్డ్నెస్, దట్ ఫియర్లెస్. ఒక నా దేహం ఎవరో చంపేయటం వల్ల నేను చచ్చిపోయి యోగం ఉంటా నిర్ణయం పడితే మీరు తప్పించలేరు కదా. ఎలా జరగవలసింది అలా జరుగుతుంది. భయపడి భయపడి నేను ఏ పని మాన్ని, నాకు చెయ్యాలంటే చేస్తాను లేకపోతే లేదు, భయపడటం వల్ల మాన్న. దేశంలో 100 కోట్లు నరచేతులు కూడా వాడి పాపం, దేశంలోని 100 కోట్ల మంది ప్రజలు నాకు శత్రువుడైనా ఇది మంచి అనుకున్నప్పుడు చేస్తాను, ఎవరో చంపేస్తారన్న మటుకు మానన్నాను. అది నా కర్తవ్య కర్మ, ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై సీక్రెట్ డ్యూటీ, డూ ఆర్ డై. కొన్ని ఎవరో చంపేస్తారని భయపడి నేను పని చేయడం ఆలోచిస్తే ఇంటికాడ కూర్చుంటే ఏమైనా వెళ్ళేది బతుకుతాను అన్నాడు. ఆ గోపికులు, గోపికులు గొడవ ఎల్లుద్రాడి దగ్గరికి అనేవారు. ఎల్లుద్రంటే ఈ ఊళ్ళో ఆ బృందావనంలో కూడా ఇంక ఎగ్నెస్ట్ పార్టీ ఉండేది. ఎవరికి, కృష్ణుడికి. వాడిని మేము ఉరికి చూసి వచ్చేస్తామని ప్రేమించడం చూసిన ప్రమాదం అన్నారు. అయితే ఏం చేద్దాం, కృష్ణుడు అంటే ఆకర్షించేవాడు, ఆయన చూసామంటే ప్రేమలో పడిపోతాం. అది ఆయనకు తెలుసు కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనేవాడు. వాడు దొంగతనం చేస్తాడు అన్నారు. అంటే అది కృష్ణుడు గారు ఆ కృష్ణుడు ఆడి కాలంలో వాళ్ళని రోజిస్తున్నాడు. కాలం దొంగ బట్టలు లాగేస్తాడంటే నీ పునర్జన్మల కారణాలైనటువంటి వాసన లాగేస్తాడని అర్థం. నీ బట్టలు అడిగి చేసుకుంటాడని నీ బట్ట ఆ స్త్రీ పురుష భేదం ఎలా ఉంటుందో తెలియని వాడు పరమాత్మ. కృష్ణుడు అంటే పరమాత్మ. ఆడు నీ బట్టలు ఏంటి, ఆడు కొనుక్కోవడానికి డబ్బులు లక్ష్మీదేవికి భర్తాడు, ఆడు కొనుక్కోవడానికి డబ్బులు లేవా? వీళ్ళన్నో ఊళ్ళు ఆడు వెళ్ళి వెళ్ళొద్దురా, బంధు బట్టలు లాగేస్తాడు. నీ బట్టలు లాగేస్తాడంటే అర్థం ఏంటంటే నీ వాసన నన్ను లాగేసుకుంటాడు. ఆయనన్నవారు మీరు సాధన చేయకుండా మీ మహావాసనలు ఎక్కడికి పోతే మీరు సాధన చేయాలి కదా, మీరు సాధన చేయకుండా లాగేస్తాడు అన్నవారు. అంటే అంటే భయం ఏంటంటే మా ఆవిడ కాకుండా పోతుంది అన్నమాట. వీళ్ళకి లోపల భయం ఉంది, ఇంటికి వచ్చి సంసారం చేయటం మానేసి కృష్ణుడు గొడవలు చెబుతున్నాడు. లోపల భయం అది వీళ్ళకి వీళ్ళ మనుషులు ఏంటి, ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు, ఇంటికి వచ్చి సంసారం చేయటం మానేసి కృష్ణుని మళ్ళీ ఇక్కడ గొడవ పెడతారేమో, ఉన్న సంసారం పోతే లోపల భయం అది. ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఆయన దగ్గరికి బట్టలు లాగేస్తారు, బట్టలు లాగేస్తారు, అది దొంగని చెప్పుకో. అంటే ఇప్పుడు మన సాధన ఇలా చెప్పుకుంటున్నాం కదా, వాడు చూస్తే వాడు ఆకర్షణలో పడిపోయాలి. మొత్తం నీ వాసనలు, నీ వాసనలు గత జన్మలోని వాసనలు, నీ గడ్డి మీదంత పాపం ఉంటే ఆ పాపాలంతా భస్మం చేసి వాడి స్వరూపాలు ఇస్తాడు. వాడు దేవాది దేవుడు, వాడి కృష్ణుడు దేవత, మనకు దేవుడు కాదు దేవతలకు దేవుడు. బృందావంలో పెద్ద గొడవ కూడా ఆడి దగ్గరికి వెళ్ళొద్దని ఆడి దగ్గరికి ఆడి మాట కూడా చెమ్మకారం. ఈ అబ్బాయి నువ్వు మా పొద్దున్నే మా ఇంటికి ఎందుకు వచ్చావు, తెల్లారి పొద్దున్నే మా ఇంటికి సిద్ధం అయ్యామంటే అడిగేవారు అని కూడా రావాలా అని తిట్టివారు. మా ఇంటికి ఎందుకు వచ్చారు అని, ఇది నాకు తెలియక మా ఇల్లని వచ్చేసాను, మీ నాకు ఇల్లు తేడా తెలియలేదు, మీ ఇల్లని నాకు తెలియదు, మీ ఇంటికి నేను వస్తాను, మీ ఇంటికి నేనే తెలియదు, ఇది మా ఇల్లు అని కూడా వచ్చేసాను కాదు. అంటే డిజైన్ రెండు ఒక రకంగా ఉన్నాయి వచ్చేసాను కాదు. మరి కొండలో చూస్తానంటున్నాడు, నువ్వు వచ్చావు సరే మా కొండలో ఏముందని చూస్తున్నావు అన్నాడు. అంటే ఆ ఉద్దేశి ఎన్నపోసి పట్టిపోతాడు అమ్మా. మా కొండలో ఎందుకు చూస్తున్నాడంటే నీ కొండలో ఏదో నాకు చల్లగా కనిపిస్తానో అందుకు చూస్తున్నా అన్నాడు. ఏంటి ఏం కనిపిస్తాను నీకు తెల్లగా అన్నాడు, ఎన్నపోస అన్నాడు. ఈ మధ్య మా ఆవుదోలో ఒకటి తెల్లగా ఉంది, అది 10 రోజులు అయింది పారిపోయేది, వచ్చి మీ ఇంటికి వచ్చి మీ కొండలో దాక్కుంది అమ్మ మా ఆవుదోడ. అయితే మా దూడ ఎక్కడ కోసం ఎదుగుతి ఇక్కడికి వచ్చాను, కొండలో దాక్కుంది అమ్మ మా ఆవుదోడ, మా ఆవుదోడ కూడా తెల్లగానే ఉంటుంది అన్నాడు. వాడు దేవుడు నీ కొండలో ఏదో తెల్లగా కనిపిస్తుంది, మా ఆవుదోడు కూడా తెల్లగానే ఉంటుంది, మా ఆవుదోడు కోసం వెచ్చుకోవడం వచ్చాం, అది నిలిచిన కొండలో దాక్కుండా నిలిచినా అది ఎన్నపో తినేస్తాడని నా ఆవిడ భయం. కృష్ణ ఇది రియల్ శ్వాసని వాడు పిల్లకాయలకి అంటే పిల్లకాయలకి గొల్ల పిల్లలకి అందరికీ ఆ దొంగతనాలు ఎన్నపోస ఇటువంటి దొంగతనాలు చేసుకొచ్చి పిల్లలు పంచిపెట్టాడు. ఎవరికి ఆ గొల్ల పిల్లలు పంచిపెట్టాడు, ఎన్నపోస పాలు ఇవన్నీ పంచిపెట్టాడు. మధ్య దొరికితే ఒకరి ఇంటికంటే తాగేసేవాడు. వీళ్ళు రోజు సిద్ధమవుతున్నాడు. ఏం చేశారంటే అది ఏం చేసేవారు, వీడికి చెడిపిల్లడు కదా, వీడికి ఉట్టి కనపడకుండా ఫైన్ కట్టేసేవాడు. ఈ చెయ్యి ఎలా పెట్టుకుని లాగేయచ్చు. ఇవేం చేసాడు, బల మీద ఈ బలని ఎక్కి అచ్చిన మధ్య తాగేశాడు. మొత్తం కొండల మధ్యకి తాగేశాడు. ఇది ఇంత పిల్లవాడు ఎంత మధ్యకి తాగేస్తాడు పరమాత్మ. ఈ పిల్లవాడు ఏంటి మన కొండల మధ్యకి తాగేస్తున్నాడు, ఆ గొడవ కూడా పొందామని తల్లని గోకులు అంటారు. అంటే మనకు తెలియకుండా దేహాభిమానం తీసేస్తాడు. మనం సాధన శంకరాచార్యుల వారు ఎలా చెప్పారు, రమణ మహర్షి గారు ఎలా చెప్పారు, 90 మాటలు చెప్పుకుంటున్నాం. ఆయన చూస్తే చాలు, స్మరిస్తే చాలు, మొత్తం గడ్డి మీదకి ఒక పుల్ల అడ్డు పుల్ల ఇస్తే గడ్డి మీద అంతా ఎలా భస్మైపోతుంది. ఆ స్వామి వారు కృష్ణస్వామి వాసుదేవ స్వామి అండి, వీరికి అలా చూస్తే చాలు మన పాపాలన్నీ పటాపంచలేదు. ప్రతి వాడు దేవుడు సాధనతో సంబంధం, వీరికి చూస్తే చాలు స్మరిస్తే చాలు, మనస్తోడు స్మరిస్తే చాలు. అందుకే వీళ్ళు అనువారు మీ బట్టలు లాగేస్తాడు వెళ్ళకండి, మీ వాసన లాగే బట్టలు వాసన లాగేస్తాడు. మా వాసనలు మేము పోగొట్టుకోవాలని అనుకోవటం లేదు, అది సాధన చేస్తే పోవకదని, ఎంతో సాధన చేయాలని వేదం చెప్తాండి అని గోపి చెయ్యారు. సాధన అక్కడే లాగేస్తాడని వాడు ఓడగొట్టేస్తాడు. ఎవరి వాసనలు ఓడగొట్టేస్తాడు చాలు, ఉడికే ఆయన చూసేటప్పుడు పవిత్రం అయిపోతారు. ఆ పవిత్రం లేనిప్పటికీ ఈ బలహీనతల్లో నుంచి బయటకు రావాలని మీకు బిడ్డ కలుగుతుంది. అంటే వాడి దగ్గరికి వెళ్ళదు. అది కూడా అపోజిషన్ పార్టీ నీది ఎవరికి? కృష్ణుడు కూడా బృందావన అపోజిషన్ పార్టీ, గోపుల వాళ్ళ బృందావన వాళ్ళ. అందుకే కృష్ణ అనుకుంటే చాలు మొత్తాలు ఊడిపోతాడు. అలా కృష్ణుడు అంటే ఆకర్షించేవాడు. ఒక్కసారి ఆయన చూశానా, ఇంకా పుల్లి నోట్ల పడ్డ మనసు పోతున్నారు. ఇంక బయటికి ఆకర్షణ ఉంది, బయటికి రాలేదు. ఇప్పుడు ఎవరైనా కొట్టామనుకోండి, మనం విరోధంతో కొడతాం, ప్రేమతో ఎవరిని కొట్టరా, అంతే కదండి. ఎవరి మీద విరోధం ఉంటుందో లెంపక వేస్తాం, కానీ మనం ప్రేమించేవాడిని లెంపతో కొట్టడం కదా. వాడు ప్రేమించేవాడు ఒకసారి లెంపక వేశాడు, లెంపక వేసి మోక్షం ఉంటాను వాడు దేవుడు. మీరు మీరు మీకు ఎవరి మీద అయితే బాగా ప్రేమ ఉన్నవాళ్ళు లంపతాయని మీరు వేయలేరు, విరోధంగా ఉంటే వేస్తారు. ఎవరైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళ కూడా ఒకసారి లంపక వేసేవాడు. ఎవరు లంపక వేసి ఒక లంపక వేసి తన స్వరూపాన్ని ఇవ్వటానికి వాడు దేవుడు. మనకి ద్వేషం లేకుండా, కక్ష లేకుండా, విరోధం లేకుండా మనం లంపక వేయలేం. ప్రేమతో వాడి ప్రేమతో కూడా లంపక వేయగలడు వాడు దేవుడు. వాడి వాసుదేవుడు స్వామి అంటే భగవద్గీత వసుదేవుడు గారు అబ్బాయి చెప్పరు, అలాగే బ్రహ్మం అయి చెప్పాడు, ఈశ్వరుడు అయి చెప్పాడు, లోకానికి ప్రభు అయి చెప్పాడు, వాడు ఈశ్వరుడు. అది పేరే ఆకర్షించేవాడు. అది వీళ్ళ బట్టలు ఆడేం చేసుకుంటాడండి, వీళ్ళ బట్టలు ఆడేస్తాడంటే సంస్కార జన్మానికి పూర్వం మనకు రాబోయే జన్మల తాలూకు సంస్కారాలు తీసేస్తాడు. ఆయన ఎంతటి వాడు అంతటి వాడిని చేసి ఇంటికి పెడతాడు వాడు దేవుడు. ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ జ్ఞానంలో ఉన్నాడో ఆ స్థాయిలోకి మనం తెచ్చి ఇంటి పెట్టేస్తాడు. అది జగన్లో, అది హోమంలో కాదు, మనుషులు చేయలేరు. అది అది ఈశ్వరీయ ప్రేమ, అది ఈశ్వరీయ ఆకర్షణ. అది ఈశ్వరుడికి సాధ్యం కానీ జీవుడికి సాధ్యం కాదు, ఈశ్వరుడికే సాధ్యం. అది మనం ఈ చిన్న నాగ ఎక్కితే 10 మంది కంటే ఎక్కిపోతే మునిగిపోతుందేమో అనుకుంటాం. నాగ దాటినప్పుడు 10 మంది కంటే 11 మంది ఎక్కితే నాగ మునిగిపోతుంది. కృష్ణుడు నావడంటాడు వాడ, ఎంతమంది కోట్ల మీద కూర్చుని లాగేస్తుంది వాడ. అడు బలకచ్చంటాడు కృష్ణుడు నాగంటాడు కాదు, 100,000 మంది కూర్చుని లాక్కి వెళ్ళిపోతాడు. ఏ చీకట్లోంచి వెలుచుల్లోకి, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, మృత్యువులోకి, అమృతత్వంలోంచి ఓడ. ఇంతమంది ఇంతమంది తక్కువ మంది ఎక్కువ మంది కూర్చున్నారు, ఈ ఓడ మునిగిపోతున్నాం అని చక్కలేదు. ఈ బొట్టలు చిటికిని వేడు, ఈ చిటికిని వేడు పట్టుకుని బొట్టలు కనుక చిటికిని వేడు పట్టుకుని వారం రోజులు గోవర్ధన గిన్నె ఎత్తి పట్టుకొచ్చున్నారు. ఓ పెద్ద కొండని ఆ గిరి ఇప్పుడు కూడా ఉంది బృందావనంలో, పెద్ద కొండని చిటికి బొట్టని వెళ్ళకాడు, చిటికిని వెళ్ళి తెల్ల వెళ్ళి చూచాడు వారి రోజు. జ్ఞానవంతుడు, శక్తివంతుడు, సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి వాడు ఇస్తాడు. వాడి పేరుకి పలికేరు ఇప్పుడు గౌరవంగా పలకాలి, కానీ అపచారం నామాపచారం చేయకూడదు. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, కానీ మేము భగవంతుని ప్రార్థిస్తున్నామండి, కోరికలు ఇంకా నెరవేరుతున్నాయి. మీరు కోరికలు నెరవేరకపోవటం మంచిదే, కోరికలు నెరవేరితే భగవంతుని ప్రార్థించడం మానేస్తారు. ఎంత లేటుగా మీరు కోరికలు నెరవేరితే అంతవరకు మీరు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు, భగవంతుని జపిస్తారు కదా. కానీ కూడా కొంగడ పడద్దు, మీకు తొందరగా కోరికలు నెరవేరకపోవడం కూడా మంచిదే. కోరికలు నెరవేరితే భగవంతుని మర్చిపోవచ్చు. మీరు కోరికలు నెరవేరటం ఆలస్యకులది భగవంతుని మీకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. మీకు తెలియకుండా ఈ కోరికలు నెరవేరుతుంది ఏంటి కాలప్రవాహం పోతే, మీకు తెలియకుండా ఎక్కువ కాలం భగవంతుని స్మరించడానికి, భగవంతుని ధ్యానం చేయడానికి ఆయన అవకాశం ఇస్తున్నాడనే సంగతి మీకు తెలియక మీరు ఇలా గోల పెడుతున్నారు. ఎవరికైనా జ్వరం వచ్చి భగవంతుడు అన్నాడు, ఇలా జ్వరం వచ్చిందని మాకు ఇలా అంకడం అంటే మీరు ఎలానే ఏకాదశి చేయరు, ద్వాదశి చేయరు, శివరాత్రి చేయరు, ముక్కోటి ఎలానే భోజనాలు చేయరు, భగవంతుడు మీకు జ్వరం పంపించి ఉపవాసాలు చేస్తున్నాడు అన్నమాట. మనం ఏకాదశి చేయం, శివరాత్రి చేయం, ముక్కోటి చేయం, రోజు భోజనే కదా, భగవంతుని పోనీ ఈ రకంగా నేను ఇష్టంగా చేయట్లేదు కాబట్టి నీ చేత అయిష్టంగా జ్వరం వచ్చి చేయిస్తున్నాడు, ఉపవాసాలు చేయను. ఆ జ్వరం నేను చేపలు అంటగాడు కట్టాడు కదా, ఈయన బలవంతంగా చేయిస్తున్నాడు, నీకు ఇష్టంగా చేయట్లేదు కాబట్టి అయిష్టంగా చేయిస్తున్నాడు కానివ్వండి. మనం ఎలా ఏకాదశి చేయను కానీ, ద్వాదశి లేదు, ఏకాదశి లేదు, శివరాత్రి లేదు, ముక్కోటి లేదు, ఈ రోజు సాపాటే కదా మనకి, ఇంకా పని ఎవరేది సాపాటే. మీరు మామూలుగా పర్వదినాలు ఉపవాసాలు ఎలా చేయరు, జ్వరం వచ్చింది కాబట్టి 5 రోజులు లంకనం చేస్తాడు కదా, కానీ ఇది మంచిదే మీకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేకపోతే భగవంతుడు చేస్తున్నాడు మీ చేత. ఇది కూడా ఒక సాధనం, ఇది కూడా ఒక సాధనం. పొట్ట విశ్రాంతి, తేగుడు విశ్రాంతి తీసుకుంటాయి, తేగుడు విశ్రాంతి తీసుకుంటాయి, ఫాస్టింగ్ వల్ల ఏం తేగులు విశ్రాంతిగా ఉంటాయి. అంటే నీకు ఏ బలహీనత చూసుకో, ఇక బలహీనతల్లో నువ్వు బయటకు వస్తే, బలహీనతల్లోంచి నువ్వు బయటకు రాగలిగితే నువ్వు ఏదిగా ఉన్నావో అందులో అదిగా ఉండిపోతావు. అంటే నువ్వు మన నీ మనస్సు బలహీనతల్లోంచి విడుదల చేసావనుకో, మీరు జైల్లోంచి మిమ్మల్ని విడిచిపెట్టేశారనుకో, ఎక్కడికి వస్తారు, ఇంటికి వస్తారు అంతే కదా. జైల్లోంచి మిమ్మల్ని విడిచిపెట్టేస్తే మీరు ఎక్కడికి వస్తారు, ఇంటికి వస్తారు. ఈ దేహాభిమానం అనేది ఒక జైలు, దేహాభిమానం అనేది ఒక జైలు. ఈ దేహాభిమానం ఎప్పుడైతే పోయిందో మన ఇంటికి మనం వెళ్ళిపోతాం, అది మన ఇంట్లో మన హృదయం. అదేంటది, మన ఇది ఏంటండి, భగవంతుడు ఉంటే హృదయం. మన అందరం భగవంతుడి వాళ్ళే, మట్టి వాళ్ళం కాదు, మన అందరం భగవంతుడి వాళ్ళే. అయితే నీ మనస్సు ఎప్పుడైతే ఈ బలజనతల్లోంచి, సంస్కారంలోంచి, అలవాట్లోంచి ఎప్పుడైతే నీ విడుదలైందని వెళ్ళి దాని బూట్లోకి పడిపోతుంది, అప్పుడు నీ స్వరూపంలో నిలకడగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఈ మనస్సు అక్కడ నిలకడగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దాన్ని బయటకు తీసుకురావడానికి ఏ ఆకాశం ఉండవు. అలా కొంతకాలం అది నిలకడగా ఉండి నది నీ సముద్రంలో కలిసినట్టు నీ మనస్సు ఆత్మాకారం చెందుతుంది. అది నీ కడసారి జన్మ, అది నీ చివరి జన్మ, అది నీ కడసారి జన్మ. తర్వాత ఇంకోటి మనకు పునర్జన్మలు వస్తున్నాయి, వచ్చేస్తాయి. మనకు కామక్రోధాలు ఉన్నాయా లేదా, ఉన్నాయి. బలజనతలు ఉన్నాయా లేదా మనకు తెలుస్తాం కదా. ఈ బలజనతలే మనకు మన శరీరాన్ని తీసుకొచ్చేస్తాయో, దీనికి శాస్త్రం చదవక్కర్లేదు, మన అనుభవం మనకు తెలుస్తూ ఉంటుంది. మనలో బలహీనతలు ఉన్న ప్రకారం మనకు పునర్జన్మలు వచ్చేస్తాయి. ఎందుకంటే మన దేహాలు ధరించవలసింది. అంచేత కృష్ణుడి గీత ఏమన్నాడైతే అమృతానుభవం ఎక్కడో పొందేది కాదు, ఎక్కడో పొందేది కాదు, ఇప్పుడే పొందు, ఇక్కడే పొందు, తీరని కాదు. అమృతానుభవం ఇప్పుడే పొందు, ఇప్పుడే పొందు, ఎక్కడ పొందు, ఎక్కడ పొంది, శరీరం చనిపోయిన తర్వాత పొందేది కాదు. శరీరం ఉండగానే అశరీర స్థితి ఇక్కడ, అప్పుడు నీకు అమృతం, అప్పుడు అనుభవం. ఏదో ఒక లోకంలో పొందేది కాదు, ఇక్కడ పొందొచ్చు, ఇప్పుడే పొందొచ్చు. నీ హృదయంలోనే అమృతం ఉంది, అమృతం ఏది, నీ హృదయంలోనే ఉంది. నీకు లోచూపు కలిగితే, అంతర్దృష్టి కలిగితే, నీ మనస్సు లోపలకు ఎక్కడైతే పరమాత్మ ఉన్నాడో, బట్టలు వేలంత పరిమాణంలో బట్టలైతే ఉన్నాడో, అక్కడ నీ మనస్సును ఉపసారించగలుగుతాయి. నీ మనస్సును అక్కడికి నిత్యంగా చేయగలిగితే నువ్వు అమృతత్వాన్ని ఇక్కడే పొందుతావు. అంటే నువ్వు కామక్రోధము యోగములు తగ్గించుకుంటే నువ్వు కామకు దేశాభిమానం చనిపోతుంది. నీకు ఎప్పుడైతే దేశాభిమానం నుంచి విడిదే, ఒక దేశాభిమానంలోంచి కాదు అన్ని అభిమానంలోంచి విడుదల పొందన్నాడు గీత. మీరు ఎవరింటికైనా వెళ్ళారనుకోండి, వాళ్ళు గౌరవం చేయలేదనుకోండి, నీకు అభిమానం వస్తుంది. మీరే ఎవరింటికైనా బంధువులు ఇంటికి వెళ్ళారనుకో, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవాలి, వాళ్ళకి ఏమొస్తుంది? అది వెళ్ళామండి, మమ్మల్ని ఎవరు పట్టించలేదు, మంచి నుండి అడగలేదు, కూర్చొని అడగలేదు, మీకు అభిమానం. అటువంటి అభిమానం గురించి కూడా నేను విడుదల పొందితేనే కానీ జ్ఞానాన్ని కలగలేదు. ఏం వండర్ఫుల్ చెవులు ఉన్న వాళ్ళందరూ కానండి, చెవులు ఉన్నవాళ్ళందరూ కానండి. మీరు ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం గౌరవించి మీకేం వస్తుంది, అభిమానం వస్తుంది. అటువంటి అభిమానాలలోంచి కూడా నేను విడుదల, అన్ని అభిమానాలలోంచి, ఒక అభిమానం కాదు, అన్ని అభిమానాలలోంచి కూడా నేను విడుదలైతే కానీ నీ మనస్సు ఎన్ని గూట్లో పడదు, గూట్లో పడితేనే కానీ నీకు ఆత్మజ్ఞానం కలగదు. ఆ వైభవం వచ్చింది, బాగు తక్కువ అయితే మన గంట గంట ప్రవచనం ఉండకూడదు. అప్పుడు 3 గంటల నుంచి మాట్లాడుతున్నాం మనం, గంట గంట ప్రవచనం మనకి టైం సెన్స్ లేదు, రోడ్డు సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు. ఎంత చదువుకున్నా కామన్ సెన్స్ లేని వాడు పైకి అభివృద్ధిలోకి రాలేదు. మనకి రోడ్డు సెన్స్ లేదు, టైం సెన్స్ అసలు లేదు, టైంకు ముగించాలని బుద్ధి లేదు మనకు. తర్వాత కామన్ సెన్స్ లేదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు. తర్వాత మీరు ఆ దేవుని పూజ గది ఉంటుంది కదా, మీకు ఆ పూజ గదిలో ఉంటుంది, మీకు అనవసరమైన విషయాలు రాని, మీరు ఆ పూజ గదిలో అంచేది కూర్చుంటారు, అంచేపు మీకు అనవసరమైన విషయాలు రాని అనుకోండి. రాణి రాసమని రామకృష్ణ పరమహంస ఉద్యోగం వచ్చింది దక్షిణాఫ్రికాలు, దక్షిణేశ్వరం, దక్షిణేశ్వరం అంటే కరకరు పాలకులకు దాడిపేట ఎలా ఉందో దక్షిణేశ్వరం పక్కన కరకరు. రాణి రాసమని రామకృష్ణ పరమహంస గారికి ఉద్యోగం వచ్చింది. ఒకసారి ఆవిడ కోర్టులో దావా తేవలు రాసమని, రాజులకి వ్యవహారాలు పరిపాలన చేసే రాజులకి వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి. ఒక కోర్టులో ఆవిడకి దావా అంటే తీరక కోర్టు చెబుతుంది, కాళీ అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మవారి అంటే జ్ఞానం, ఆ పార్వతి దేవుడి దగ్గరికి వచ్చి రాణి రాసుకుని ఏమనుకుంటారంటే ఆ కోర్టులో ఉన్న దావా నాకు అనుకూలంగా జరగాలి, అమ్మాయి అనుగ్రహం ఉండాలి, నీ అనుగ్రహం లేకపోతే నువ్వు ఆ జడ్జి హృదయంలో ప్రవేశించి ఆ తీర్పు నాకు అనుకూలంగా వచ్చేదా చెయ్యి నోటితో అనుకుంటున్నాడు, మనస్సులో అనుకుంటున్నాడు. ఎవరు కోర్టు దగ్గర రామకృష్ణ పదం రామ ఇది రాణి రాసమని అనుకుంటారు ఆవిడ, ఆ ప్రాంతానికి రాణి ఆ రోజులో, ఆవిడ పేరు రాణి రాసమని. ఆ దక్షిణేశ్వరం గుడి కట్టించింది ఆవిడే, రామకృష్ణ పరమహంస గారికి ఉద్యోగం ఇచ్చింది ఆవిడే. ఇప్పుడు ఎలా అనుకుంటానంటే ఎలా అనుకుంటాను, ఎలా అనుకుంటా అంటే ఇప్పుడు ఏం చేశాడు పైకి అంటలేదు లోపల లాగు లంపకాయకు వచ్చాడు రామకృష్ణ. ఏమిటి పరమాత్మ దగ్గరికి వచ్చి నీకు కోర్టులు కూడా నీకు అది ఉద్యోగం తీసేస్తారని కూడా భయం ఉండాలి. మన ఉద్యోగం పోతున్నాను కూడా అది అర్థం అవ్వలేదు. పరమాత్మ దగ్గర నీకు ఈ కూరగాయలు వంకాయలు కూడా కోర్టులు కూడా కోర్టు ఎక్కడ దేవుడు ఎక్కడ పరమాత్మ దగ్గరికి వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మగారు అమ్మవారి మోక్షం అడగలను, అమ్మవారి జ్ఞానం అడగాలి, కోర్టు కూడా వేసాను రాబట్టు పెడితే అక్కడ కూడా వాళ్ళు జనా పాపాలు వచ్చి ఉద్యోగం అన్నీ తీసిపడాయి కదా అని అడిగి దేవుడేమన్నారు. అది ఆ పరిపాలన చేసినామని కొట్టడం అప్పుడు ఏమందంటే వాడు మహాభక్తుడు, నేను కోర్టు కూడా అనుకున్న మాట నిజం ఆయన చెప్పినట్టు వాళ్ళు మంచివాడు, అవి చాలా మంచివాడి, అవి ఉద్యోగం చేయొద్దు, నేను కోర్టు కూడా నాకు జ్ఞాపకం వచ్చి అనుకున్నాను, నా కోరిక నేను అమ్మవారిని ధ్యానం చేయలేదు, నాకు తెలియకుండా నా కోరికని ధ్యానం చేశాను. అది మహాభక్తుడు ఎవరు, ఏమి మహాభక్తులు అని చదివి మనం అసమానం చేసింది ఇక్కడ తప్పు, ఉద్యోగం చేసి ఇంకో పెద్ద తప్పు, అసమానం చేసింది ఇక్కడ తప్పు, ఏ దేవుడు ఎదురకుండా కోర్టు గొడవలు మాట్లాడుకోవటం, ఉద్యోగం చేస్తే ఇంకా పెద్ద తప్పు అవుతుంది, అసలే తప్పు. మరి తప్పు నుంచి బయట రావడానికి సవరి తప్పును సవరించుకోవాలి కానీ ఇంకో పెద్ద తప్పు చేయకూడదు అని నేను నా కోర్టు జ్ఞాపకం వచ్చింది. అంటే నేను పరమాత్మకి అమ్మవారిని ధ్యానం చేయలేదు, నా కోరికను ధ్యానం చేసుకున్నాను అంటే దాన్ని ఉద్యోగం చేయొద్దు, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, మరి ఇక్కడ జ్ఞానం అడగాలి, మోక్ష అమ్మవారి దగ్గరికి వచ్చి కోర్టులు పడేందుకు జ్ఞానం అడగాలి, మోక్షం అడగాలని ఆ రామకృష్ణ పరమహంస గారి భక్తికి సంతోషించి ఆవిడ వెళ్ళిపోయింది అభిమానం పొందడం. పైగా శ్వాస ఎదురుగా వచ్చాడు తిరిగి కాడి. ఆ సభా గురించి ఎదురుకుండా పెట్టడం అవమానే ఆవిడకి, కానీ అలా భరించింది ఆవిడ, ఆవిడ సహనం అలా భరించింది ఆవిడ. ఆవిడ కూడా చాలా మణి, చాలా మంచిది రాణి రాసమణి. తర్వాత ఆవిడ ఎంత భక్తురాలో ఆవిడ శరీరం విడిచిపెట్టా కూడా ఆవిడ ఎక్కువ రామకృష్ణుని స్మరించేవాడు. అంటే అన్ని అధికారులను కూడా అనుకుంటే కదా, ఎందుకు రామకృష్ణుడికి ఆవిడ మీద ప్రీతి కలిగిందంటే ఆవిడకి అన్నీ ఉంది, అధికారం ఉంది, అడ్మినిస్ట్రేషన్ చేతిలో ఉంది, అన్నీ ఉంది కూడా అనుకుంది, ఏమి లేదు వాడు అనుకుంటే లేరు, అన్నీ ఉంది కూడా ఆవిడ అనుకుంటే ఆవిడలో ఉన్న ప్రత్యేకతని రాయని రాసమాన గురించి రామకృష్ణుడి శరీరం అంతకాలం ఉన్నాడో అంతకాలం ఆవిడ విడయ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఇంకా ఆవిడ శరీరం పోయినా ఆవిడ నామం ఈ నోట్లో నలిగింది, ఎవరి నోట్లోనే రామకృష్ణుడు, ఆవిడకు మోక్షం వస్తున్నాయి. మనం సత్పురుషుల్ని మనం స్మరించుకోవడం కాదు, వాళ్ళు ఒకసారి మనం స్మరించుకుంటే వాళ్ళని 1000 సార్లు మనం స్మరించుకోవడం కంటే సత్పురుషుల్ని వాళ్ళు మనల్ని ఒక్కసారి స్మరించుకుంటే చాలు మోక్షం వస్తుంది. మనం వాళ్ళని స్మరించుకోవడం కాదు, వాళ్ళు మనల్ని స్మరించుకోవాలి. అది అది వైభవం, సజ్జన సంఘ యొక్క వైభవం అటువంటి. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ. భక్తుడికి నామస్తోంది. మనకి ఇంటికాడ పైసలు లేవు, పైసలు లేవు అనుకోకూడదు. భగవంతుడి పేరే మనకు ఐశ్వర్యం. మోక్షదాత, జ్ఞానదాత, సిరిదాత. మనకి ఇంటికాడ పైసలు లేవు, పైసలు లేవు అని పేరే మనకే ధనం. ఆ పేరే మనకు ఐశ్వర్యం. ఇంటికా డబ్బులు లేవు, డబ్బులు అనుకోకర్లేదు. భక్తి లేకపోతే మనం దరిద్రం. ఈశ్వరుడి పట్ల మనకి గౌరవం లేకపోతే దరిద్రం. నోటి నిండా ఆయన పేరు పలకలేకపోతే దరిద్రం. ఎందుకంటే పైసలు తిరిగి మాత్రం ఇంకేది దరిద్రం కాదు మనం. ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ. విధురా, అది చేతిలో చెప్తాడు. విధురా, నువ్వు జ్ఞానం రావటం లేదని తొందరపడకు. భగవద్గీత ఎలా ఉందో కృష్ణుడు చెప్పిన ఇంకో గీతం చాలా తీదిగా ఉంటుంది. మిఠాయి కంటే ఇప్పుడు చాలా తీదిగా ఉంటుంది ఆ గీత. భగవద్గీత కంటే తీదిగా ఉంటుంది. ఇంకో భక్తుడు చెప్తాడు ఆ గీతలో ఏం చెప్తాడంటే, చివరిసారి కృష్ణుడు శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయి ముందు చెప్తాడు. లాస్ట్ డేస్లో ఫైనల్గా చెప్తాడు. ఏం చెప్తాడంటే, నీకు మోక్షం రావటం లేదు, నువ్వేం కంగారు పడకు. నేను శరీరంలో ఉన్నా లేకపోయినా నా రూపాన్ని నా నామాన్ని సపోర్ట్గా పెట్టుకో, నన్ను ఆశ్రయించి. ఏ విధంగా అయితే గడన పట్టుకుని ఎలా అల్లుకుపోతా ఉంటుందో నన్ను ఆశ్రయించి నువ్వు జ్ఞానాలు వద్దవుడు. ఎవరు వద్దవుడు? ఆ వద్దవుడు కృష్ణుని కొడుకు. కృష్ణుడు యొక్క భక్తు కాదు, వాడి జిజ్ఞాస భక్తి. అది నాకు అది కావాలి, ఇది కావాలని అడిగేవాడు కాదు. జ్ఞానం కావాలని అడుగుతాడు. ఎవరు వద్దవుడు? అంటే భగవంతుడు ఎప్పుడు ఆ నుంచి కట్టాడు. కానీ ఎప్పుడైనా నేను భక్తుడు, నేను భక్తిని అని కొంచెం అహంకారం వచ్చింది వాడు. ఎవరికి? వద్దవుడికి. నేను భక్తుని భక్తుని. అప్పుడు ఏం చేశాడంటే, వీడికంటే గోపికలు కట్టే భక్తుడు. ఎవరికంటే? వద్దవాడికంటే. అప్పుడు వద్దట్టివాడు వద్ద వినడా, నేను గోపికలను చూసి చాలా కాలమైంది. నేను గోపికలను చూసి చాలా కాలమైంది. నువ్వు సరే కృష్ణుడిని మిమ్మల్ని చూసి రమ్మన్నాడు, ఎలా ఉన్నారని నా కోసం వెళ్ళి చూసిరన్నాడు. ఆ గోపికలు వెళ్ళి చూస్తే వాళ్ళ ముందు మన భక్తి ఎందుకు పనికిరాదని తలవించుకొచ్చాడు. ఆ భక్తి నడపడానికి గోపికల భక్తి ఇట్టిదని చెప్పకుండా ఒకసారి నేను అంటే ఋషులు ఏమని అడిగారంటే, జ్ఞానం ఒక రూపం ధరిస్తే, జ్ఞానం ఆ రూపం ధరిస్తే ఆ రూపాన్ని కౌగులించుకునే అవకాశం అని అడిగారు. గోపికలు అంటే మామూలు ఆడవాళ్ళు, ఆడవాళ్ళు ఋషుల వాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే, ఒక జన్మలో మాకు జ్ఞానమే ఒక రూపం ధరిస్తే, ఆనందం ఒక ఆనందమే ఆనందము, జ్ఞానమే జ్ఞానము, శాంతి శాంతి, ఆనందం ఒక రూపం ధరిస్తే మొత్తం సృష్టి అంతా వ్యాపించినట్టు ఆనందం ఒక ఆనందం ఒక రూపం ధరిస్తే, ఆ జ్ఞానం ఒక రూపం ధరిస్తే, ఆ శాంతి ఓ చోట మోసకంగా పేరుకుపోతే అటువంటి ఆనందాన్ని కౌగులించుకునే అవకాశం మాకు ఇమ్మంటే ఆ ఋషులే గోపికల రూపంలో వచ్చి కృష్ణుని ఆలింగనం చేసుకున్నారు వాళ్ళు. ఋషి జ్ఞానం ఒక రూపం ధరించిందనుకోండి, ఆ రూపాన్ని ఆ రూపాన్ని ఆలింగనం చేసుకునే అవకాశం మన ఋషులు అడుగుతాడు, గోపికల కింద. ఈ ఉద్దవుడికి గోపికలను చూశాక మన భక్తి ఏపాడది? ఒక రూపాయి ముందు ఒక పైస, ఒక రూపాయి ముందు ఒక పైస ఎన్న వంతు. అలాగే వాళ్ళకున్న భక్తులు, నాకు భక్తి ఉన్న మాట నిజమే అన్న వంతని తల ఉంచుకు బయటకు వచ్చాడు. అంటే కృష్ణుడు ఏం చేశాడంటే, నువ్వు గోపికలంత భక్తుడు కాదని చెప్పకుండా వెళ్ళి చూసి రాని పలికాడు. అంటే నేర్చుకుని చూసి రంటే అక్కడ అర్థమే, నేర్చుకుని రమ్మని వాడి దగ్గర నేర్చుకుని రమ్మని. అందుకే కృష్ణుని మాయా అంటారు. అందుకే కృష్ణుని ఏమంటారు? మాయా అంటారు. ఆ మాయ మాటలు చెప్పినా నేను బాగు చేయడం కోసమే. నేను లెంపకై కొడితే మోక్షం ఉంటానికి వాడు దేవుడు, వాడు దేవుడు. ఓ జిజ్ఞాసకు ఉదాహరణగా ఉద్దవుడు చెప్తారు. అంటే జ్ఞానం అపేక్షించేవాడు ఎలా ఉండాలి? కష్టాల్లో ఉన్నవాడు బయటికి రావాలంటే ఏనుగు దారే ఏడవాడు. ఏనుగంటే గయ్యద్దు ఏడ్చాడు చూడండి, నీ కష్టంలో నుంచి బయటకు తీరింది, అలాగే ఏడవాడు. రాజ్యం కావాలంటే, అధికారం కావాలంటే, మంత్రి పదవి కావాలంటే ధ్రువుల్లా వేడవమన్నారు. జ్ఞానం కావాలంటే ఎవరిలా ఉద్ధవుల్లా వేడవమన్నారు. ఉద్ధవుడు అన్నాడు, ఉద్ధవ గీత ఆ పేరే గీత ఉద్ధవులే. అంటే జ్ఞానం వచ్చాక ఏడుపు తోడు పని లేదు. జిజ్ఞాసులందరూ ఉద్ధవుడు ఎలా దేవుడి కోసం ఏడ్చాడో, జిజ్ఞాసు ఉన్న వాళ్ళు కూడా అలా ఎవడవని జ్ఞానం వస్తుంది. ఉద్ధవుడు లేకుండా ఏదైనా డబ్బులు కావాలన్నా, అధికారం కావాలన్నా, పదవులు కావాలన్నా ఉద్ధవుడు ఈ ఎవడు ధ్రువుడు లేకుండా. ఇది ధ్రువుడు, వాడు ఉద్ధవుడు. ఇది భక్తులే, ఆడి భక్తులే. ఇది అధికారం కోసం ఇడి భక్తులు, జ్ఞానం కోసం ఆడి భక్తులు. కష్టాల్లో ఉండి బయటపడాలనుకున్న వాడిది ఆ ఏనుగు భక్తుడు. ఎవడు గజేంద్రుడు. ఇంట్లో ఏమైనా కష్టాలు ఉన్నాయనుకున్న అందులోంచి బయటకు రావాలంటే గజేంద్రుడిలా ఉండమా. గజేంద్రుడు ఎలా ఉన్నాడు, ఈశ్వరుడి పట్ల ఎలా ప్రార్థించాడు, అలా ప్రార్థిస్తే కష్టాల్లోంచి ఒడ్డుకు వస్తాడు. అంటే మోక్షం ఎవరికి, శరీరం ఉండగా అశరీరం అవ్వరాదు. శరీరం ఉండగా అశరీరం అవ్వదు. శరీరం ఉండగా అశరీరం ఎవరవుతాడు, కామక్రోధము యొక్క వేగం. కామక్రోధమును చాంద్రోగ్య ఉపనిషత్తులు ఎలా చెప్తాడు, కామక్రోధము అని చెప్పలేదు. ప్రియము అప్రియం, ఇది నాలుకైన భాష, వేద భాష, నాగరికమైన భాష. ఏమని చెప్పాడు, ప్రియము అప్రియము, ప్రియాప్రియములు. ప్రియ ప్రియమంటే, ప్రియమంటే కామం, అప్రియమంటే కోపం. ప్రియ అప్రియముల నుంచి విడుదల పొందాలి. ఎప్పుడు, శరీరం ఉండగానే. శరీరం ఉండగా నువ్వు అశరీరం అవ్వాలి. శరీరం ఉండగా అశరీరం. శరీరం ఉన్నవాడికి కామకూడదాలు, కానీ శరీరం లేనివాడికి కామకూడదాలు ఏంటి అంటే, శరీరం ఉండగా నువ్వు అశరీర స్థితి పొందితే నేను కామకూడదాలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అప్పుడు నీకేమొస్తుంది, అమృతత్వాన్ని పొందుకో. ఎంత వండర్ఫుల్గా చెప్పాను, ఛాన్స్ చెప్పిన శక్తులు. దీనికి ఆచార్యులు వారా ఇది పేజీలు కామెంట్ రాశాడు ఆయన కూడా పొంగిపోయి. ఆయన కామక్రోధం అనలేదు. ఏమన్నాడు, ప్రియ అప్రియములు. భాష ఎంత చక్కగా ఉంది చూడండి. కామక్రోధములు, కామక్రోధం అని ఇలా వాడలేదు. ప్రియ అప్రియములు, ప్రియమంటే కామం, అప్రియమంటే క్రోధం. నీకు శరీర భావం ఉందని చెప్పి అందులోంచి బయటికి రాలేదు. శరీరం ఉండగా అశరీర స్థితి పొందితే అవి వాటిని విడిచిపెట్టి, అక్కడ అయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అద్భుతమైన భాష. ఏం భాషది, ప్రియ అప్రియములు. హోమక్రోధం రాలేదు. ప్రియ నాగుతైన భాష. శివులైది లాంగ్వేజ్, కల్చరుడి లాంగ్వేజ్, పావిష్యుడి లాంగ్వేజ్. అంటే రత్నాన్ని స్నానం పెట్టినట్టు చక్కటి భాష, సంస్కరింపబడినటువంటి భాష, మన మనస్సుకి ఆనందాన్ని ఇచ్చే భాష, ఆహ్లాదాన్ని కలగజేసే భాష. ప్రియ అప్రియములు, కామక్రోధం రాలేదు. ప్రియ అప్రియములు, అవి వింటానికి కూడా ఎంత ముచ్చటగా ఉన్నాయి. శ్రవణానందం, చెవులకు కూడా ఆనందం. ఆ భాష వెంట అంటే శాంతి శాంతి శాంతి.